ఇది కాక మరికొంతమంది వరవుడులను బానిసల్ని కూడా ఇస్తాను అని పొగిడి, ఇక చూడు యుద్ధం ఎలా చేస్తాను అన్నట్ట. అర్జునుడు రావడంతో బ్రహ్మాండమైన యుద్ధం అనమాట. నభూతోన భవిష్యత్తు దేవదానవ సంగ్రామంలో జరిగిందట. పాండవులు దేవతల్లాగా, కౌరవులు దానవుల్లాగా విజృంభించారు. ఈ ఘోర యుద్ధంలో ఎవరు ఎవరితో కొట్టుకుంటున్నారు, 10 మంది 100 మంది మీద పడ్డాం, 100 మంది ఏమో ఒకటి మీద పడ్డాం, ఇలా ఉందా యుద్ధం. తుమ్ముల యుద్ధం అంటారు దాన్ని, సంకుల సమరం. శరీరాలు చిన్నాభిన్నమైపోతున్నాయి, రథాలు ముక్కలైపోతున్నాయి, ఏనుగులు పీనుగులైపోతున్నాయి, గుర్రాలు వెర్రిమర్రివైపోతున్నాయి. గదలతో కొట్టుకుంటూ ఉంటే ఈ శరీరంలో ఎముకలన్నీ నుగ్గు నుగ్గు అయిపోతున్నాయి. షుగర్ ఫ్యాక్టరీలో ఎముకలు ఎలా అయితే నుగ్గు నుగ్గు అవుతాయో అలా అయిపోతున్నాయి. ఆ సమయంలో సారథుల ఉబ్బు వాజుల చెటుల తయును నెరయ్య నొప్పారు తేరుల మీద పొలిచిరి అప్పుడు కయ్యంపు వేడుక ఆతడును నతడు చోపర్ర కన్నుల పండువగుచు. ఆ సమయంలో సారథులు ఒకళ్ళ మీదకొకళ్ళు అలా చూసుకుంటూ ఉండగా మంచి గుర్రములు, వేగముగా నడిచే గుర్రాలు ముందుకొస్తూ ఉండగా ఒకరినొకరు చూసుకుంటూ భీముడు దుశ్శాసనుడు ఓ చోట చేరారు. దుశ్శాసనుడికి గొప్ప రథం ఉన్నది, వాళ్ల సారథి గట్టివాడు, ఇటు భీముడి సారథి గట్టివాడు, గుర్రాలు గట్టివి. ఈ విధంగా గుర్రాలు గుర్రాలను ఢీకొంటున్నాయి, సారథులు చూపులతో యుద్ధం చేస్తున్నారు. భీముడు దుశ్శాసనుడు ఎదురుగుండా నిలబడ్డారట. ఆ సమయంలో ఒండరుల మీద నుజ్జల కాండములు అడరించు చట్లు గదిసిన ఎడ భీముండు ప్రమోద భరిత చిత్తుండయితగ నిట్టులని దుశ్శాసనుతో ఒకళ్ళ మీద ఒకళ్ళు తీవ్రమైన బాణాలు వేసుకుంటూ ఉండగా భీముడు కోదండం పట్టుకుని తమ్ముడికేసి తిరిగి లేన్నాడు. తమ్ముడు దుశ్శాసన ఎంతకాలమైందిరా మన ఇద్దరం ముఖాముఖి యుద్ధానికి వచ్చి, ఆ అబ్బా 17 రోజులుగా నువ్వెప్పుడు ఒంటరిగా దొరుకుతావా అనుకున్నాను, తొంటరి భలే దొరికావు అని ఆనందంతో పొంగిపోతూ వికటాట్టహాసం చేసి అన్నాడు. ఆ సభలో నగొన్న రుణమంతయునీగగ కంటి వడ్డీతో బాసకొకెంతయుందొలగ వారక తీర్చదనిప్పుడు నేడు నా చేసిన పుణ్యమెవ్వరును చేయరు, నిన్నిటు చేరదెచ్చుటం చేసి విధాత నాకు కృపచేయుటక అనగవచ్చె తమ్ముడా. ఇంతవరకు తమ్ముడు అలా ఇప్పుడు అన్నాడు, తమ్ముడు రారా. ఆనాడు సభలో నువ్వు ద్రౌపది యొక్క చీరల్లాగావు, చెయ్యరాని పనులన్నీ చేసావు, అవన్నీ వడ్డీతో సహితంగా ఎప్పుడు చెల్లిద్దామా అనుకుంటున్నాను, అది మాకు రుణం కింద ఉందిట. నువ్వు ద్రౌపదిని తిట్టావుగా, ఆ తిట్లన్నీ మాకు అప్పిచ్చావు, ఆ అప్పుని వడ్డీతో తీరుద్దాం అనుకున్నాను. వడ్డీతో తీర్చడం అంటే నీ నడ్డి విరగొట్టడం, దానికోసం ఎదురు చూస్తున్నాను. ఎప్పుడు నువ్వు అన్న మాటలకి వళ్ళీ వడ్డీతో రుణం తీర్చుకుందామా అనుకున్న సమయములో ఇప్పుడు చక్కగా నా ఎదురుగుండా నిలబడ్డావు. ఈ పూట నా ప్రతిజ్ఞ చెల్లించుకోవాలి, పారిపోక సుమా. నువ్వు నా ఎదురుకుండా ఉంటే, పారిపోకుండా ఉంటే ఈ రోజుతో ఆ వడ్డీతో సైతంగా పూర్తిగా నేను రుణం చెల్లిస్తాను, ఇంకా నాకు నోటీస్ ఇవ్వక్కర్లా, నీకు పూర్తిగా రుణం తీర్చేస్తాను. ఇవాళ బ్రహ్మదేవుడు నాకు ఉపకారం చేశాడు, నిన్ను నా ఎదురుగుండా తీసుకొచ్చాడు అనగానే దుశ్శాసనుడు పక్కపక్కనవి, ఏటు నువ్వు చేసేది, ఎరుగుదునే మిమ్ము లక్క ఎంట చిచ్చిడి కాల్చిన తెరగులల్లా. నేను అంత తేలిక మర్చిపోతానా, మేము చేసిన ఎన్ని రకాలైన ఘనకార్యాలు నాకు గుర్తున్నాయో. మిమ్మల్ని లక్కింట్లో పెట్టి తగలబెట్టాం, అప్పుడు మీరు పారిపోలా సిగ్గు లేకుండా అప్పుడే చచ్చేవారు, ఏదో దేవుడు దేవుళ్ళు బతికి బట్టగట్టారు. ఆ తర్వాత ఏం చేసాం, మీ సంపదలన్నీ మా శకుని ద్వారా జోదంలో లాక్కున్నాం, అప్పుడు మీరు సిగ్గుపెట్టి తలకాయలో ఉంచుకున్నారు. నీ పెళ్ళం చీరలాగాను, ఇంకా సిగ్గు లేదట్రా నీకు, ఇప్పుడు దానికి వస్తావా రా అన్నట్ట. ఆనాడు మాట్లాడిన మాటల కంటే ఈనాడు మాట్లాడిన మాటలు ఇంకా రెచ్చగొట్టాడనమాట. నీ భార్య చీరలే లాగాను, ఇవాళ మిమ్మల్ని చంపాక మళ్ళీ ఆవిడకి అవమానం కలగజేస్తాను అని పలకగానే భీముడు ఒక్కసారి పళ్ళు పటపట కొరికి, పెదవిని పెదవతో కొరికి యుద్ధం మొదలుపెట్టాడు. ఆ సమయంలో దుశ్శాసనుడి యొక్క సారథిని చంపేశాడు భీముడు. దాంతోవాడు తురగములు తాన నడుపుచు గుర్రాలు తానే నడుపుకుంటూ ఈసారి భీముడి గుర్రాలను చంపాడు వాడు. భీముడి యొక్క రథం గుర్రాలు పడిపోగానే ఒళ్ళు మండిపోయింది భీముడికి. ఒక్కసారి రథంలోంచి కిందకు దూకేశాట. దూకడం కూడా ఎలా దూకాడు, చేతిలో ఒక బలమైన గద, ఆయన దగ్గర ఎప్పుడు ఉండేటటువంటి బంగారపు పూత పుయ్యబడిన గద ఉన్నది. ఆ గదని యమధర్మరాజు గారి గదతో పోల్చవచ్చు. ఆ గద పుచ్చుకొని రథంలోంచి కిందకు దూకాట. ఇట్లు విరధుడైపోయి గద భుజం మీద పెట్టుకుని హుమ్మని హుంకరిస్తూ శరీరాన్ని అలా 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 పెంచాడు. ఉత్సాహం కలిగినప్పుడు ఆయన శరీరం అలా పెరుగుతుంది ఒక్కసారిగా. అలా పెంచుకుని గద లీలంగొని అంచకాల యమరేఖం బీర్చి గద లీలంగొని తేరుడిగ్గి మెరుగుల్ గ్రమ్మంగ సారించి ఉన్మద మానంబున గిట్టి ఘోటకములను మృందించి బాహాబలంబుదలిర్పన్ భవదీయసూను నరదంబున్ త్రళ్ళద్రోవంగ పెట్టిదపుందోమరమెత్తి కుంతతడు దాటన్ నేలకున్ గ్రక్కునన్ గద పుచ్చుకుని మహావేగంగా వెళ్ళాడు. గిర్రమని గద తిప్పుతూ, ఆ గద గిరగిరా తిప్పుతున్నప్పుడు సూర్యకిరణములు దాని మీద పడ్డాయట. ఆ సూర్యకిరణముల యొక్క మెరుపుతోటి అసలు అవతలవాడికి కళ్ళే కనపట్టలేదట. అంతలా గిరగిరా తిప్పుతూ ఆ దుశ్శాసనుడు రథం నడుపుకుంటున్నాడు. తానే స్వయంగా సారథి చచ్చిపోయాక రథం నడుపుకుంటున్నాడు. అందుకని వాడి దగ్గరికి వెళ్ళి వాడి గుర్రాలను ముందు చావు దెబ్బ కొట్టి చంపేశాడు. ఆ తర్వాత ఈ గద కుడి చేత్తో పుచ్చుకుని ఎడం చేత్తో రథం పుచ్చుకుని కిందకు తోసేశాడు. గిర్రం తిప్పేశాడు. వాడు ఆ రథంలోంచి కిందకి దూకి దూకేటప్పుడు చేతిలో ఒక మంచి శూలం ఉంది, ముళ్ళ శూలం. ఆ ముళ్ళ శూలాన్ని భీముడికేసి బలంగా విసిరాడు. ఆ వస్తున్నటువంటి శూలాన్ని తన చేతిలో ఉన్న గదతో ముక్కల కింద కొట్టేశాడు. కొట్టి గద పుచ్చుకుని వెళ్ళి అమాంతంగా వాడి మెడ మీద ఒక్క దెబ్బ పటక్కన కొట్టాడు. ఈ విధంగా వాడి మెడ మీద కొట్టి కొట్టడంతో వాడు డబుక్కుని పక్కకు పడిపోయాడట. పడిపోగానే అమాంతంగా వెళ్ళి ఎడంకాలుతో వాడి మెడ మీద ఒక్క తొక్కు తొక్కాడు. తొక్కి ఏమన్నాడు ఇప్పుడు, ఎరా మును సభ పలికినదానంతనివో ఒక ఎచ్చటికి వెదకి వచ్చితి, ఏమని ఎదనుము నీ మాటలు వినుటకు నాకెకను చాలా వెడకపనియడు. ఇదివరకు సభలో మీ అందరూ నోటికొచ్చినట్టు మాట్లాడారు. ఆ దౌర్భాగ్యుడు కర్ణుడు, మీ అన్నగారు దుర్యోధనుడు నువ్వు పలకకూడని పలుకులన్నీ ఇష్టం వచ్చినట్టు ఉలుకుతూ పలికారు, కారుకోతలు కూశారు, పిచ్చివోగుడు వాగారు. ఆనాడు సభలో పలికిన మాటలతో నీకు ఇంకా సంతోషం కలగలేదేమో, ఇప్పుడు నన్ను వెతుక్కొచ్చి మళ్ళీ రచ్చగొట్టి నోటుకొచ్చినట్టు మాట్లాడతావా? ఇప్పుడు మాట్లాడరా, మెడ మీద ఒక తొక్కు తొక్కుతున్నానుగా, ఇప్పుడు నాలుక బయట పెట్టి ఏం మాట్లాడతావో మాట్లాడు. ఇప్పుడు నీ మాటలు వినడానికి నా చెవులు చాలా ఆనందపడుతున్నాయి. ఏది నా చెవులో చెప్పు, ఇంకొకసారి చెప్పరా అన్నట్ట. అని వాడు కింద పడిపోయి అని నాలుక బయట పెట్టి గిచ్చుకుంటున్నాడు కదా. ఇలా వాడితోటి ఏమంటావు అను అని వాడు ముఖం కేసి చూసి హుమ్ అని తలకిలా పక్కకి తిప్పాడు. ఆ తిప్పడంతో ఆయన కళ్ళల్లో ఉన్న జీర భయంకర ముఖం చూచి చుట్టుపక్కలున్న కౌరవ సైనికులు అడిలి పారిపోయారటండి. దావాగ్రిజ్వాలలు వస్తూ ఉంటే జంతువులు ఎలా పారిపోతాయి, అలా భీముడు వీడి మెడ తొక్కి తలలా పక్కకి తిప్పగానే ఆ చూస్తున్న సైనికులంతా వణికి పారిపోయారు. అంటే భీముడి శరీరం ఆ సమయంలో అంత భీకరంగా ఉంది, ఆయన ముఖం ఉగ్రంగా ఉంది, కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఆ ఎరుపెక్కిన కళ్ళతో చూసేసరికి శత్రువులంతా కకావికలై పారిపోయారు. వెంటనే ఏం చేశాడు, వాడి కాళ్ళు రెండు పుచ్చుకున్నాడు. లీలం కేలనమర్చి మత్తగ జకేళి సుందరావల్లోసం ఆభీలత్వం బలరింపత్రిప్పు సదలన్ పృథ్వీస్థలిన్ వయుచు ముంగాలంద్రోచు మొగంబురేయు దశలుగ్రస్ఫూర్తి వీక్షించు మోకాలూదున్ పై క్రమ్మరంగ మెడ చిక్కన్ ద్రొక్కి నిల్చున్ నగున్. ఒక అద్భుతమైన పద్యం అండి ఇది. ఆయన యొక్క చేష్టలు వర్ణించారు. కాళ్ళు ఇలా చేత్తో పుచ్చుకుని కసేపు గిరగిరా తిప్పుతాడు. ఒక ఏనుగు చెరుకు గడ తిప్పినట్టు తిప్పుతాడు. అంతలోనే వాడి మొహం కేసు వస్తాడు గిర్రమని తిప్పి రిమ్మును పైకి ఇసిరేస్తాడు వాడిని. మళ్ళీ వాడు పైనుంచి కిందకు పడుతుంటే టక్క నడుము పట్టుకుంటాడు, పట్టుకుని నేల మీద వేస్తాడు. ఈ ముంగాలతో ఒక్క తొక్కు తొక్కుతాడు, మళ్ళీ మోకాలు పెట్టి తొక్కుతాడు, ముఖం మీద దెబ్బ కొడతాడు చేత్తోటి. మళ్ళీ అంతలోనే పక్కకి దిక్కులు కేసు వస్తాడు. ఎవరన్నా వస్తారేమో రండిరా, వీడిని రక్షించండిరా అని హుంకరిస్తాడు. చుట్టుపక్కల ఉన్న సైనికులకే చూస్తాడు. మళ్ళీ మోకాలు తీసుకొచ్చి వాడి నడ్డి మీద పెట్టి ఒక నొక్కు నొక్కుతాడు. అంతలోనే లేస్తాడు. ఎడంకాలు మెడ మీద పెడతాడు, ఓ తొక్కు తొక్కుతాడు, మళ్ళీ లేస్తాడు. ఇంతలోనే నవ్వు వచ్చేస్తుందనమాట వాడికి. ఎటువంటి నవ్వు, కటిక నవ్వు అంటారు, పగతో కూడిన నవ్వు వస్తుందట. వికటాట్టహాసం చేస్తాడు. ఇలా చేసి ఏం చేశాడు, ఇంతమంది చూస్తున్నారు రండి, ఎవరైనా వస్తే వీడిని రక్షించగలిగితే మీకు దిక్కుంటే రండి. ఏ నొరము వ్రచ్చి నెత్తురు తేనియ ఇది త్రావెదన్ కదిసినను కడిమిన్ మానుప దిక్కుగలిగిన రాణి మెలుగింపుని మనంగలవారిన్. ఒరే దుశ్శాసన, నేను నీ వక్షస్థలం చీల్చి నెత్తురు తాగుతానని ప్రతిజ్ఞ చేశాను. ఇప్పుడు నీ నెత్తురు నాకు తేనెలా కనపడుతోంది. నాకు దూరం నుంచే నీ గుండెల లోపల బాగా తెగ తినేసావు. ఈ మధ్యన పులిహార తిన్నావు, దద్దోజనం తిన్నావు, బాగా పరిగెత్తికెళ్ళి సాయంకాలం పూట పాయసం తిన్నావు, ఇవన్నీ తిని నెత్తురు పెంచుకున్నావు. ఆ నెత్తురు తేనెలా కనపడుతోంది నాకు లోపల లోపలగా. ఆ నెత్తురు ఇప్పుడు చీల్చి నీ వక్షస్థలం బయటికి రప్పిస్తాను, త్రాగుతాను. ఏది నీ వేపున్నటువంటి సైనికుల్ని రమ్మను. ఆ దుర్యోధనుడు వస్తాడో, కర్ణుడు వస్తాడో, ఇంకేం మొనగాడు వస్తాడో రమ్మను. మీ వాళ్ళు ఎవరికైనా దమ్ముంటే, వాళ్ళు పురుషులైతే మొగాళ్ళైతే వచ్చి నేను నిన్ను చంపకుండా నీ నెత్తురు తాగకుండా వారించగలరేమో, వారించమని పిలు, రాని మెలుగింపు నీ మొనంగలవారిని అన్నాడు అనమాట. రమ్మను వాళ్ళని పిలు, పిలవరా పిలు అని పిలిచి అమాంతంగా వరలో ఉన్న పొట్టి కత్తి బయటికి లాగాడు. లాగి వాడిని తిరగేశాడు. అప్పటిదాకా బోర్లో పడిన వాడిని ఈ కత్తితో వాడి వక్షస్థలాన్ని గిర్రును కోసి పారేశాడు. అంతే, ఆ కొయ్యడం ఎలా ఉందిట, నరసింహుం దసురేంద్రురక్షుకరణి రౌద్రం ఉదగ్రంబుగా నురమత్యుగ్రత చీరి క్రమ్ము రుధిరం ఉల్లాసి ఐదో ఇటం వెరవారంగుని త్రావు మెచ్చు చవికిన్ మేనున్ మొగంబున్ భయంకర రేఖం బొరియంగ జల్లుకొను కౌరవ్యు చూచున్ బొరిన్. పూర్వం నరసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి చీల్చినట్టుగా వాడి వక్షస్థలాన్ని చీల్చి అందులో ఉన్నటువంటి ఎముకలు బయటికి లగుతాడు, ఆ నెత్తురు తీస్తాడు, తాగుతాడు, మొహం మీద జల్లుకుంటాడు, జుట్టంతా పూసుకుంటాడు, ఒళ్ళంతా పూసుకున్నాడు, ఆ రక్తం మళ్ళీ అటు ఇటు జల్లుతాడు, వాడిని గిరగిరా తిప్పుతాడు, ఈ విధంగా దారుణ భంగితో ప్రతిజ్ఞ చేస్తాడు, అటు ఇటు మళ్ళీ దిక్కులకేసి వస్తాడు. ఇప్పుడు ఒళ్ళంతా రక్తం పూసుకున్న సమయంలో ఆయన చూస్తే ప్రళయకాలంలో లోకాలను నాశనం చేసే నృసింహస్వామిలో ఉన్నాడు, భయంకర రాక్షసుడిలో ఉన్నాడు. ఈ ముఖము, గడ్డం, దంతాలు ఇవన్నీ రక్తంతో నిండిపోయాయి, కళ్ళు రక్తంతో నిండిపోయాయి, జుట్టంతా ఎర్రబడిపోయిందనమాట. ఈ విధంగా అతి భయంకరమైన శరీరంతో చూచేవాళ్ళకి ఒక్క క్షణకాలం హృదయం జల్లుమనేలా తయారైపోయాడు. భయంకర ప్రతిజ్ఞాపూర్ణం అంటారనమాట. ఏమి రాశారండి తిక్కర గారు ఇక్కడ, నరసింహుండ సురేంద్రురుచ్చుకరణి రౌద్రం మృదంగ్రంబుగా ఉరం అత్యుగ్రత చీరి క్రమ్ము రుధిరమ్ము ఉల్లాసి అయి దోయిటన్ వెరవారున్ త్రాగు చవికిన్ మెచ్చున్ మేనున్ మొగంబున్ భయంకర రేఖం బొరియంగ జల్లుకొను. ఆ తర్వాత మళ్ళీ దుర్యోధనుడి కేసు వస్తాడు, ఇలా రక్తం జల్లుకున్నాక మళ్ళీ వీడి మొహం కేసు వస్తాడు. వీడు చచ్చాడో లేదో కూడా చోట్ల, అప్పటికే గుండె చీల్చాడు, తన్నాడు, పైకిసిరాడు, మెడ మీద తొక్కు తొక్కాడు, ఈ తొక్కినప్పుడు వాడు బతికాడో పీనుగయ్యాడో కూడా లేదు కసికత లోపల. అసలు ఆ సమయంలో భీముడు తాను మనిషిననే విషయమే మర్చిపోయాడు అనమాట. ఈ విధంగా కసిగా వాడి గుండె చీల్చి ఆ నెత్తురు మధ్య మధ్యలో మళ్ళీ ఇలా లాగి ఆ లోపల ఉన్న ఎముకలు లాగి మళ్ళీ ఏమన్నాడు, ఓరే కౌరవులారా, ఒరే దుర్మార్గుడా, దుశ్శాసన, తల్లి చన్నుల బాలేను త్రావ నెట్టులాననే పలుతెరగుల తేనియలును ఖండ శర్కరతోడి దుగ్ధంబులు అనుభవింపబడవే అవియునెంత నింపుగావు. చిన్నప్పుడు మా అమ్మ చండుపాలు తాగాను, ఎంత రుచిగా లేవు, ఈ పాపాత్ముడు ఏం తిని రక్తాన్ని పెంచుకున్నాడో కానీ, ఈ రక్తం ఏం తింటే వచ్చిందిరా నీచుడా, మా అమ్మ చండుపాల కంటే రుచిగా ఉన్నాయి. ఇంకా రకరకాలైనటువంటి పాలు, ఆవు పాలు బాగా కాచుకుని ఖండ శర్కరతోడ పటికి బెల్లం వేసుకుని రాత్రిపూట తెగ తాగాను బిందులకి పాలు. ఆ పాలు ఏది, పటికి బెల్లం వేసుకున్న పాలు కూడా ఇంత తీయగా లేవు, ఇంత రుచిగా లేవు. ఇంకా పలుతెరగుల తేనెయలును, రకరకాల తేనె పొట్టులు తెచ్చుకుని తేనె తాగాను. ఆ తేనె కానీ అమ్మ చండుబాలు కానీ భయంకరమైనటువంటి నీ రక్తంతో సాటి రావడంలా పాలకంటే కూడా దౌర్భాగ్యుడు రక్తమే బాగుంది అని. నిజంగా రక్తం బాగుంటుందా, ఆ ఒళ్ళు మంటనవాడు, ఆ మంటలే ఉన్నాడు అనమాట. ఈ విధంగా అన్నాడు వాడు, తేనె కంటే బాగుంది, అమ్మ చండుబాల కంటే బాగుంది, పటికి బెల్లం వేసుకున్న పాల కంటే బాగుంది. ఆహా, వీడి రక్తమే ఎలా ఉంటే ఆ నీచుడి రక్తం ఎలా ఉంటుందో ఆ దుర్యోధనుడి రక్తం అని ఎలుగెత్తి పలుకు అని ఈ విధంగా పెద్ద గొంతుకుతో అరిచాట. ఇక్కడ అరిస్తే మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి దాకా మొత్తం యుద్ధభూమి వినబడింది. నలినాడు ఆనందంతో ఎగిరి గంతులేశాడు. మహోద్ధతి ద్రుళ్ళు అంతకంతకి ఉద్ధతితో రెచ్చిపోయి ఎగిరి పైకి కిందకి దూకుతాడు. ఆర్చు అంతలోనే మళ్ళీ ఏం చేస్తాడు అనమాట, ఉత్సాహంతో సింహనాదం చేస్తాడు. పెల్చన భుజం అప్పడించి ఇలా బుధాలు కొట్టుకోవడం మొదలెట్టాడు. తమ సైనికులు మనవారు రక్కసుండని వెరగందువారు గళితాయుధులయ్యడివారు భీతి మూర్ఛనుబడువారు నైరణ విరామము వంద మదోత్కటాకృతి. ఆ సమయంలో చూస్తున్నటువంటి వాళ్ళు అంటే ఆయన వైపు సైనికులు, మన వైపు సైనికులు అందరూ ఒడిగిపోయారు. ఇప్పుడు వచ్చింది ఎప్పుడు ఏమిటో తెలుసా, ఈ భీముడి యొక్క సైనికులు కూడా ఈ సమయంలో భీముడిని చూచి భీతితో మూర్చిపోయిందారు. అటువాళ్ళు ఇటువాళ్ళు మూర్చిపోయారు. కొంతమంది రాక్షసుడేమో అనుకున్నారు, మరికొంతమంది వణిగిపోయారు, కొంతమంది మలమూత్ర విసర్జన కూడా చేసేశారు ఆ కంగారులో. ఇంతెందుకు, గళితాయుధులయ్యేడు వారు చేతుల్లో ఉన్న ఆయుధాలు జారిపోయాయి, ఎక్కడికక్కడ కళ్ళు తిరిగి పడిపోయారు కొంతమంది. యుద్ధంలో రక్తం చూసినా ఈ దారుణమైన ప్రతిజ్ఞాపూర్ణం ఎప్పుడు చూడరు కదా వాళ్ళు, అందుకని ఎక్కడికక్కడ స్పృహ తప్పి పడిపోయారట. ఈ విధంగా యుద్ధరంగం అంతా కాసేపు నిశ్చేష్టతతో నిండిపోయింది. యుద్ధం లేదు అసలు ఎక్కడ, ఒక ఈ దృశ్యం తప్ప ఎవరికి వాళ్ళు అలా ఉండిపోయారు. కర్ణుడి చేతిలో ధనుసు జారిపోయింది, దుర్యోధనుడి గద జారిపోయింది, శల్యుడు తెల్లబోయాడు. ఇంత ఎందుకు మొత్తం ఆ పూట రెండు వైపులున్న సైనికులు ఒక దాదాపు ఒక 28 నిమిషముల పాటు నిశ్చేష్టులు ఎలా ఉండిపోయారు.
అంతలోనే మళ్ళీ ఏం చేశాడు, ఈ గద చేత్తో పుచ్చుకుని గద చేతంగొని అంత్యకాల యమరేఖం వేర్చి రక్తం బుచాయ దళిర్పంతను ఉగ్ర సుందరముగా నవ్వీరుడే తెంచి ఉన్మదమాతంగము లీలదోపమన శానం పొల్పరందోలి వే పొదివెన్ క్రమ్మర దుస్ససేను వికట స్ఫూర్తి స్ఫురన్మూర్తి అయి. అంతలోనే గద పుచ్చుకుని అనాంతంగా మన సైనికుల మీద పడ్డాడు. ఇది సంజీవుడు చెబుతున్నాడుగా ధృతరాష్ట్రుడికి. ఈ భీముడికి తెక్కెక్కువైపోయి అంతకంతకి క్రోధం పెరిగిపోతూ ఉండగా ఓ పక్కనేమో ఒళ్ళంతా రక్తం పూసుకున్నాడు, వాడి సంహారం చేశాడు, నెత్తురు తాగేశాడు. దాంతోపాటుగా మళ్ళీ గద పుచ్చుకుని అమాంతంగా కౌరవ సైనికుల మీద పడ్డాడు. ఎదురుగుండా కనబడిన వాడిని కనబడేటలా బాధేశాడు. ఆ పూట 1000 రథాలు 500 ఏనుగులు కాల్బలాన్ని నుగ్గురూచుగా గత్తో కొడుతూ ఉంటే ఎవడకోడలా కదలలేక చావడం మొదలెట్టారు, యుద్ధం చేయలేకపోతున్నారు. మళ్ళీ అంతలోనే గద పుచ్చుకొచ్చాడు, మళ్ళీ తిరిగి వచ్చాడు. ఎరా బతికున్నావా తమ్ముడా చచ్చావా అని మళ్ళీ వాడి మెడ మీద తొక్కు తొక్కాడు. ఈ విధంగా దుశ్శాసనుడిని చూచి పళ్ళు పటపట కొరికారు. ఎరా ఇందాక మమ్మల్ని పశువులు అన్నావు, ఈ దుశ్శాసనుడు అప్పటికి చచ్చే ఉంటాడు పూర్తిగా. వాడు ఎప్పుడైతే వాడి గుండెకాయ కూడా బయటికి లాగాడో వాడు చచ్చాడుగా, వాడు చచ్చాడా లేదా అనేది లేదు, ఇప్పుడు పిచ్చెక్కింది దీనికి. అందుకని ఏం చేస్తున్నాడనమాట, ఏమిరా పశువులని ఆర్వవు నీ మాటలు నిలువబడి అనే పసరమేము మగుడనిదే యాచ్యద మీ మాటకు మారు పల్కరెవ్వరు గంటే. ఎరా ఇందాక నువ్వు మమ్మల్ని పశువులు అన్నావు, నోటికొచ్చినట్టు తిట్టావు, ఇప్పుడు పశువులను తిట్టమే, నీ మాటలు ఆగిపోయాయా, ఏదేది మళ్ళీ పశువులను తిట్టు, నీ మాటలు వినడానికి నా మనస్సు తహతహలాడుతోంది, చెవులు ఎదురు చూస్తున్నాయి, ఇంకొంచెం తిట్టరా, తిట్టరోయ్ తిట్టు, తిట్టడానికి నువ్వు తిట్టడానికి ఆనందపడితే నేను వినాలని ఆనందంతో ఎదురు చూస్తున్నాను, తిట్టు పశువ. మళ్ళీ అంతలోనే కసి ఏమన్నాడు, పసరమ్మ మేము మొగుడని ఇది ఆర్చేదం, మిమ్మల్ని మళ్ళీ నేను ఇప్పుడే ఓడించబోతున్నాను, ఏది లే నెట్టన ఎల్గినందగునే నీళ్లను ద్రోజుటయున్ విషాన్నముం పెట్టుటయున్ మహాభుజగ భీషణ దమష్ట్రల పాలు చేతయున్ చుట్టలు బంధులున్ చుడగా. ఓరి నీచుడా, మా మీద నీకు ఎంత కసిరా, ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయారు. చిన్నప్పటి నుంచి మా మీద తీవ్ర క్రోధంతో అలిగి సంహరించాలని ప్రయత్నించారు. నన్ను నీళ్లల్లో తోసినప్పుడు నువ్వు మీ అన్నయ్య ఎంత ఆనందించారు, ఇప్పుడు తొయ్యండిరా నీళ్లల్లో, విషాన్నం పెడతారా, నన్ను పాముల చేత కాటు వేయిస్తారా, లక్క ఇంట్లో పెట్టి తగలబెడతారా, మా బంధువులందరూ చూస్తూ ఉండగా మా కళ్ళ ముందు ఆడదానికి చీరలొలిచి మానభంగం చేస్తారా. ఆనాడు ఆ కృష్ణ పరమాత్ముడు అడ్డుపడకపోతే ఆ స్త్రీ ఏమైపోయేది. ఈ విధంగా నోటికొచ్చినట్టుగా తిట్టారు, చెయ్యరాని పనులు చేశారు. పైగా ఎన్ని తిట్లు తిట్టారు, మీరు తిట్టిన తిట్లు ఇవాల్టి వరకు డిక్షనరీలో కూడా ఉండవు, ఏ నిఘంటువులో ఉండవు. అన్ని తిట్లు తిట్టడం సరిపోక ఇప్పుడు వచ్చి మళ్ళీ కొత్తగా తిట్టడం మొదలు పెడతావా, ఏది ఇంకొకసారి తిట్టు ఇంకోసారి వింటాను అంటాడు మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళి. పైగా ఇప్పుడు మళ్ళీ ఏమన్నాడు, ప్రైవడిపోయేగాక ధృతరాష్ట్రుడు కన్నది ఏమి, ఆ మూర్ఖుడు అనవసరంగా నిందల పాలయ్యాడు తప్ప ధృతరాష్ట్రుడు చేసిన పనే ఉంది, ఆ సభంతా వలదన్న కీడు కదా, సభలో ఉన్నప్పుడే వద్దురా ఈ పని వద్దు జోదం వద్దు వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేయండి వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అని ఒక్క మొక్క చెప్పుంటే వాళ్ళ ఈ కీడు వచ్చేదా, మీకు ఈ చావు నాకు ఈ దరిద్ర పని చేయవలసిన అవసరం ఉండేది కాదు. ఏమైంది, ఆ గుడ్డివాడి దగ్గరికి వెళ్ళి రేపు పొద్దున ఇవన్నీ చెప్పి వాడిని ఏడిపిస్తాను నేను. ఒరే దుశ్శాసన, ఏది ఏ కళ్ళిప్పు, ఇంకొక పని ఉంది రోయ్, నువ్వు చూడలేదు ఎలాగో, కానీ నువ్వు చూడకపోయినా పైనుంచి నరకం నుంచి చూడరా, వినుము ఏను చేయవు నిన్న పనులొకటి కడతేరే పాపాత్ము సుయోధను తలగొని పొరిగొల్నదునను రెండవ పనియు తీర్పనరిగద నెలమిన్. ఇంకా నేను చెయ్యవలసిన పని ఒక్కటి మిగిలింది, ఇంతవరకు మిమ్మల్ని అందరినీ చీల్చి చెండాడాను, నీ వక్షస్థలం చీల్చాను, నెత్తురు తాగాను, నా కసి చాలా వరకు తీరిపోయింది, ఇక నా ప్రతిజ్ఞల్లో ఒక్కటి మిగిలింది, ఇక రేపో మాపో ఆ దుర్మార్గుడితో గదాయుద్ధం చేస్తాను, వాడిని తొడలు విరగ్గొడతాను, వాడి తొడలు నుగ్గునూచు కింద చేసేస్తాను, పచ్చడి పచ్చడి చేసేస్తాను, పీలికలైపోతాయి వాడి కాళ్ళు, ఆ తర్వాత వాడి తలకాయ తన్నుతాను, వాడిని పడగొట్టి తల తన్నుదు నన్ను రెండవ పని చేయ నరిగేద నెలమిన్, వాడి రెండవ పని కూడా చేస్తాను వాడి తలకాయ తన్ని, ఎవడడ్డొస్తాడో రమ్మను అంటూ ఉండగా అప్పటిదాకా నిశ్చేష్టులై ఊరుకున్నటువంటి ఈ ధృతరాష్ట్రుడి కొడుకులు 10 మంది ఉన్నారు. దుర్యోధనుడి తల కూడా తనతానగానే వాళ్ళు తెచ్చుకున్నారు ధైర్యం, హుమ్ అని అమాంతంగా 10 మంది కలిసి రథాలు తోలుకొని భీముడు కేసి రావడం మొదలుపెట్టారు. అప్పటిదాకా అర్జునుడు ఓ పక్కన ఈ భీముడు ప్రతిజ్ఞ పూరణం చేస్తూ ఉన్నంతసేపు ఓ పక్కన ఇది చూస్తున్నాడు, అట్ ది సేమ్ టైం అర్జునుడు అక్కడే కర్తవ్యంతో ఉన్నట్టండి.
భీముడు ఈ ఘోర యుద్ధం చేస్తున్నప్పుడు, ఈ ప్రతిజ్ఞని చెల్లిస్తున్నప్పుడు, వీడి వక్షస్థలం చీలుస్తున్నప్పుడు, వెనక నుంచి అభిమన్యుడిని పడగొట్టినట్టుగా ఏ కర్ణుడో దుర్యోధనుడో పడగొడతారేమో, పడగొడితే వాళ్ళ అంతం చూద్దామని గాంధీవానికి బాణం ఎక్కుపెట్టుకుని సిద్ధంగా ఉన్నట్ట. ఎవరు? అర్జునుడు మాత్రం. ఆ సమయంలో ఆయన ఓ పక్కన ఇది చూస్తున్నాడు అది చూస్తున్నాడు, ఎవరూ మాట్లాడడంలా. ఈలోపు ధృతరాష్ట్రుడి కొడుకులు 10 మంది వచ్చారు. అంటే దుర్యోధనుడు తమ్ముళ్ళు కాకుండా వేరే భార్యల పిల్లలు వీళ్ళు. దుర్యోధనుడు కొడుకులు అయితే మాత్రం 100 మందిని కేవలం భీముడే వేసి పారేశాడు. అదంతా ఆయన యొక్క డ్యూటీయే. అందుకని ఇప్పుడు అటు ఇటు చూస్తూ ఉండగా ఈ ధృతరాష్ట్రపుత్రులు కవచి, నిషంగి, పాసి, దండధారుడు, ధనుర్గ్రహుడు, నలోలుపుడు, సహుడు, షండ్రుడు, వాతవేగుడు, సువర్చసుడు అనే 10 మంది భీముడి మీదకి రావడం మొదలెట్టారు. వెంటనే అర్జునుడు 10 బాణాలతో వాళ్ళ తలకాయలు నరికేశాడు. ఇప్పుడు ఇంకా చూసేవాళ్ళు అందరూ ఒణిగిపోయారట. ఓ పక్కనేమో భీముడు విజృంభించాడు, చూస్తే భయంకరంగా రాక్షసుల్లో ఉన్నాడు. పోనీ మీద కడదామంటే అర్జునుడు వాళ్ళ తలకాయలు నరికేస్తున్నాడు. ఇంక యుద్ధం ఏం చేస్తాము అని నిశ్చేష్టులై అందరూ ఎవరికి వాళ్ళు యుద్ధం మానేసి ఈ రథాలు తోలుకుని, ఏనుగులు తోలుకుని కాలినడకన వెనక్కి వెళ్ళిపోదాం, ఈ పూట ఎంత తొందరగా సూర్యాస్తమయమవుతుందిరా దేవుడా అని కంపించిపోతున్నారట. అది నిజానికి ఇంకా సూర్యాస్తమయానికి 4 గంటల కాలం ఉంది, అయినా ఎవరికి వాడు పారిపోదాం అనుకుంటున్నారు. అలా అంతా భయంతో కంపించిపోతూ ఉంటే అప్పుడు శల్యుడు కర్ణుడికేసి తిరిగట్ట. కర్ణుడు అలా వెలవెలబోయి ఉన్నాడు. వాడి కళ్ళ ముందు చచ్చిపోయాడు కదా దుశ్శాసనుడు, సేనాధిపతి రక్షించలేకపోయాడు. పైగా ధనుస్సు పక్కకి పారేశాడు. అప్పుడు శల్యుడు మెల్లిగా శరీరాన్ని నిమిరి, కర్ణ నువ్వు సేనాధిపతివి, అటువంటిది నువ్వు ఇలా తెల్లబోయి నీరసపడి యుద్ధం మానేసి ఉంటే ఈ సైనికులంతా ఏమైపోతారు? నీ మీద నమ్మకం పెట్టుకుని ఆ దుర్యోధనుడు యుద్ధానికి వచ్చాడు, వాడు తెల్లబోయి ఉన్నాడు, నువ్వు తెల్లబోతే ఎలాగా? ఇదో చూడు, నీ కొడుకు ఒక్కడే కొంచెం విజృంభిస్తున్నాడు. నువ్వు ఇప్పుడు యుద్ధరంగంలో మళ్ళీ అందరిలో ధైర్యం నింపాలి, ఘోర యుద్ధం చెయ్యాలి. యుద్ధరంగం అన్నాక ఒకడొకడు చంపుకుంటారు, ఒకడెవడో తెచ్చాడు కదా అని మనం ధైర్యం కోల్పోతామా అనగానే లేని ఉత్సాహం తెచ్చుకున్నట్ట. ఈలోపు కర్ణుడి కొడుకు వృషసేనుడు వాడి పేరు. కర్ణుడికి చాలామంది కొడుకులు ఉన్నారు, అందులో ఒకటి పేరు వృషసేనుడు. వాడు మహావీరుడు, వాడు కూడా విజృంభించి ఇంతవరకు సహించి ఊరుకున్నాడు. వాడు ధైర్యం తెచ్చుకొని అర్జునుడి మీదకి వచ్చేసాడు. 90 బాణాలు అర్జునుడి మీద కొట్టాడు. వెంటనే అర్జునుడికి ఒళ్ళు మండిపోయింది. భృకుటి స్ఫూర్జిత పాలబాగుడగుతున్ పొంగారియా సోత పౌత్రకు కోదండము బాహుదండములు చిత్రస్ఫూర్తి దున్వాడి మస్తకముగ్రోద్ధతి క్రోర భల్ల విలసద్ధరాగతింద్రుంచే బాణకళా దుర్దముడన్నరుండు పతియున్ రాధేయుడున్ చూడగన్. 90 బాణములు కొట్టగానే ఒళ్ళు మండి కనుబొమ్మలు ముడివేసి శరీరాన్ని పెంచి తన గాండీవమనే కోదండాన్ని ఎక్కుపెట్టి తీవ్రమైన 2 బాణాలతోటి చేతులు నరికేశాడు. మరొక బాణంతో కిరీటం నరికేశాడు. మరో బాణంతో వాడి పైన ఉన్న టెక్కెన్ నరికేశాడు. అంతలోనే అర్ధచంద్రాకార బాణం వేసి దాంతో కర్ణుడు దుర్యోధనుడు చూస్తూ ఉండగా వీడి తల నరికి అవతల పారేశాడు. వీడి తల వెళ్ళి 1 కిలోమీటర్ దూరంలో పడింది, మైల్ దూరంలో పడింది. దాంతో కర్ణుడు కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తూ, అర్జున అర్జున రా, ఈరోజుతో నువ్వు నేను తెలిపోదాం అన్నట్ట. రావాయి నీకోసమే చూస్తున్నాను కర్ణ అన్నాడు ఈయన. ఆనాడు బాలుడు అభిమన్యుడిని వెనక నుంచి చంపినట్టు కాదు, నీ కళ్ళ ముందే చంపాను నీ కొడుకుని. చూసావుగా ఇదిరా యుద్ధం అంటే, తండ్రి చూస్తూ ఉండగా చంపితే అది ధైర్యం అంటే, నువ్వు మగాడు అయితే ఆనాడు అలా చేయాల్సింది. అలా కాక వెనక నుంచి నా కుమారుడి కోదండం విరగొట్టావు, ఏదో చెల్లింది, ఇక చెల్లదు, నీకు కాలం చెల్లింది, రమ్మన్నట్ట. ఆ విధంగా ఇద్దరూ రాగానే కౌరవ పాండవులు వైపు వాళ్ళకి అందరికీ శక్తులు తగ్గిపోయాయి. కౌరవుల్లో ఉన్నవాళ్ళు అప్పటికే ఈ భీముడి యుద్ధానికే పిచ్చెక్కున్నారు. అందుకని ఇక ఈ పూట మన యుద్ధం చెయ్యొద్దు. కర్ణార్జునులు ద్వంద్వ యుద్ధం చేసుకుంటారు, మా శరీరములు కొంచెం శిథిలం అయ్యాయి, చూస్తూ ఊరుకుందాం అన్నారట దుర్యోధనుడితో. ఎప్పుడైతే ఈ మాట అట్నుంచి వచ్చిందో భీముడు అన్నాడు, మనం కూడా చూస్తూ ఊరుకుందాం, మీరిద్దరూ ద్వంద్వ యుద్ధం చేయండి అన్నట. ఒక్క యుద్ధభూమిలో తక్కిన వాళ్ళంతా వెనక్కి వెడితే కర్ణరథం అర్జునుడి రథం ఎదురెదురుగుండా నిలబడ్డాయి. ఈ యుద్ధం చూడడానికి ఉత్సాహం కలిగి బ్రహ్మదేవుడు, రుద్రుడు, ఇంద్రుడు ఆకాశంలోకి వచ్చారు. అప్పుడు అన్నాడు బ్రహ్మదేవుడు, శివ, ఈ ఇద్దరు అతిరథులు, మహావీరులు, వీళ్ళు యుద్ధం చేస్తూ ఉంటే ఏదో ఎంకిపెళ్లి సుబ్బిచావుకు వచ్చినట్టు అవుతుంది. 2 భయంకరమైన మదపుటేనుగులు కొట్టుకుంటూ ఉంటే మధ్యలోకి లేగదోడొస్తే ఏమవుతుంది? పచ్చడవుతుంది. అలా వీళ్ళిద్దరు యుద్ధం వల్ల వీళ్ళు 1000 రాని అస్త్రములు వేస్తే, ఎందుకంటే ఇటు కర్ణుడి దగ్గర అస్త్రాలు ఉన్నాయి, అటు అర్జునుడి దగ్గర అస్త్రాలు ఉన్నాయి, ఈ అస్త్రముల వల్ల, ఈ అణ్వస్త్రముల వల్ల ఈ భూమండలం అంతా నాశనం అవుతుందేమో, ఎందుకు వచ్చింది వీళ్ళ యుద్ధం ఆపకూడదా అన్నట్ట. అప్పుడు రుద్రుడు చిరునవ్వు నవ్వి, అసలు వీళ్ళ యుద్ధం కోసమే ఈ భూమి పుట్టింది,
ఈ భారత యుద్ధానికి మూలకారకులే వీళ్ళు. ఇవాళ వీళ్ళిద్దరూ కొట్టుకోవలసిందే, వీళ్ళల్లో ఒకడు చావక తప్ప. కాబట్టి యుద్ధం జరుగుతుంది. నేను మాధవుడు సంకల్పించాం. ఇప్పటికే భూమండలంలో భూభారం చాలా తగ్గిపోయింది. కలిపురుషుడు అంశతో ఈ దుర్యోధనుడు పుట్టాడు. వాడి ధర్మమానని ఈ భయంకర యుద్ధం ప్రారంభమైంది. ఇప్పటికే చాలామంది పాపాత్ములు పోయారు. ఇక సేన పల్చబడింది. వీళ్ళు పోక తప్పదు, యుద్ధం ఎలాగూ తప్పదు అనగానే వెంటనే ఇంద్రుడు వచ్చాడు. మహాత్ములారా, యుద్ధం జరుగుతున్నప్పుడు అర్జునుడికి జయం కలగాలని మీరు ఎందుకు కోరుకోవటం లేదన్నాడు. అప్పుడు బ్రహ్మన్నాడు, వాళ్ళేదో యుద్ధం చేసుకుంటేనే మధ్యలో మనం ఎందుకు దీవించడం, మనకి పక్షపాతం ఎందుకు, ఏం పర్వాలేదులే ఇద్దరు యుద్ధం చేసుకుంటారు, ఎవరికి ఓపుకుంటే వాళ్ళు నెగ్గుతారన్నాడు బ్రహ్మ. అనగానే రుద్రుడు చిరునవ్వు నవ్వి, అలాంటి మాట బ్రహ్మదేవ అని ఇవెప్పుడూ మాట్లాడారు. అక్కడున్నది నరనారాయణులు, వారికి ఎప్పుడూ జయం రావాలి. అసలు వాళ్ళతో ఇతరులు యుద్ధం చేయడమే తప్పు. ఒకవేళ యుద్ధం చేస్తే వాళ్ళకి పరాజయం తప్ప జయం రాదు. తప్పేముంది ఇందులో? ఈ కర్ణుడు ఇంతకాలం తప్పుడు పనులు చేసి సంపదను అనుభవించాడు, ఇప్పుడు చచ్చి వీరస్వర్గానికి పోతాడు. మహానుభావుడైనటువంటి అర్జునుడు సోదరులతో కలిసి అరణ్యవాసం చేశాడు, అజ్ఞాతవాసం చేశాడు. ఇప్పుడు ఇక వాళ్ళు హస్తినాపుర సింహాసనాన్ని స్వీకరించాలి, సామ్రాజ్యం వాళ్ళకి దక్కాలి. లేవండి, మన ముగ్గురం కలిసి నరనారాయణులకి జయం, బలం విష్ణో ప్రవర్ధతాం, విష్ణువు యొక్క బలం పెరగాలి అని కోరుకుందాం, భగవంతుని యొక్క బలం పెరగాలి అన్నారు అక్కవాళ్ళు. అనగానే వెంటనే బ్రహ్మగారు లేచి నిలబడ్డాడు, ఇంద్రుడు నిలబడ్డాడు, రుద్రుడు నిలబడ్డాడు. వెంటనే తక్కినున్న ఋషుల్ని కూడా పిలిచారు, మీరందరూ ఏకకంఠంతో కృష్ణార్జునులకు జయం అనండి అనగానే అందరూ జయమని పైనుంచి పుష్పవర్షం కురిపించారు. ఏమంటే త్రిమూర్తుల్లో ఒక ఆయన కింద ఉంటే పైన బ్రహ్మ రుద్రుడు, పక్కనేమో దిక్పాలకులు, ఇంద్రుడు, ఋషులు, ఇంతమంది పుష్పవర్షం కురిపించి మీదే జయం అంటూ ఉంటే ఇంకా కర్ణుడికి జయం ఏమిటి? పైనుంచి అలా వాళ్ళంతా పుష్పవర్షం కురిపించారట. ఆ సమయంలో కర్ణుడికి కొంచెం దౌర్బల్యం వచ్చింది. వచ్చి ఒకవేళ చస్తానేమో అని అనిపించింది. మనసు చెబుతుంది కదా, శల్య నేను ముఖాముఖి ఢీ కొట్టాలి అర్జునుడిని అనుకుని చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నాను. ద్వంద్వ యుద్ధంలో అర్జునుడిని చంపాలన్న నా కోరిక ఇప్పుడు నెరవేరబోతోంది. కానీ ఎందుకో నా మనస్సు కించిత్తు వణుకుతోంది. అర్జునుడు నన్ను నోర్ చిన్న ఎట్టులైనా ఎట్లు చెప్పుమా అనుడు మద్రేసుడేను, కృష్ణులిద్దరనొక్కట గిట్టి తీవ్ర బహుళ శరజాలముల పాలు పరతుననియే. శల్య, ఈ యుద్ధంలో అర్జునుడు ఒకవేళ నన్ను చంపేస్తే, నేను చచ్చిపోతే అప్పుడు నువ్వేం చేస్తావు, నీ కర్తవ్యం ఏమిటి అన్నాడు. అదేముంది పెద్ద, నువ్వు చచ్చావనుకో, వెంటనే నేను రేపు సేనాధిపతిని ఈ కృష్ణుణ్ణి అర్జునుణ్ణి తీవ్ర బాణాలతో పడగొట్టేస్తాను. నువ్వు చచ్చిపోయినా పర్వాలేదు, నేనున్నాను కనుక నేను దుర్యోధనుడికి సామ్రాజ్యం ఇస్తానన్నాడు. సరిగ్గా ఆ సమయంలో అర్జునుడు ఏమన్నాడు తెలుసా, వీడు ఇలా అంటూ ఉంటే, అట్లు సవ్యసాచి అడిగిన మురవైరి నవ్వుచు ఇనుడుగూలి నన్ను ధరిత్రి పర్యలైన మేరు ఒరిగిన కర్ణుచే నీవు కోలుపోవుటేలగలుగు. అలాగే అర్జునుడికి కూడా ఎందుకో కొంచెం అనిపించింది అనమాట. కృష్ణ, ఒకవేళ ఈ కర్ణుడు నన్ను పడగొట్టి చంపేశాడనుకో, అప్పుడు నువ్వేం చేస్తావన్నట్ట. వెంటనే చిరునవ్వు నవ్వి, ఇనుడు కూలినను సూర్యుడి కింద కూలిపోవచ్చేమో, ధరిత్రి పరియలైన భూమి మొత్తం ముక్కలవ్వచ్చు, మేరు ఒరిగిన మేరు పర్వతం ఒరిగి పడిపోవచ్చు, కర్ణుచే నీవు కోలుపోవుటేలగలుగు. అది వాక్ కంటే అవి జరగవు. సూర్యుడు కూలిపోతాడంత తేలిగ్గా, మేరు పర్వతం పడిపోతుందా, భూమి ముక్కలవుతుందా, అవ్వదు. ఒకవేళ అవి అవ్వచ్చేమో, నువ్వు మాత్రం కర్ణుడి చేతిలో చావవు. అది ఎలా జరుగుతుంది చూసారు? సారథి అంటే ఇలా ఉండాలి. అంతేగాని అవతల వాడుకోలేదు, నువ్వు చావటం తప్పదు, నువ్వు చచ్చిపోతావు. నువ్వు చచ్చాక నేను యుద్ధం చేస్తానంటే ముందే అవతల వాడికి ఉత్సాహం పోదటండి. ఎప్పుడన్నా పనిచేసేవాడికి ప్రోత్సాహం ఇవ్వాలి. అది కృష్ణుడి యొక్క గొప్పతనం. పైగా భగవంతుడైన పైగా ఏమన్నాడు, అట్టిద లోక పర్యవసము ఆ దురవస్థకు చొక్క నేర్తునే కిట్టుదు కర్ణశల్యులను కీటములన్ కరతాడనంబులన్ పెట్టుదు నేల కౌరవుల పీనుగు పెంటలగా ధర్మజుంగట్టెద పట్టమన్ననవి గాండివియద్దను జారి గిట్లను. అది లోక పర్యవసం అంటే ఏమిటి తెలుసా, లోకాలన్నీ నాశనమైపోయే ప్రళయకాలంలో తప్ప అలా జరగదు. ఒకవేళ నీవే గనక కర్ణుడి చేతిలో చచ్చి ఉంటే అది లోక వినాశనమే, మొత్తం లోకాలన్నీ ప్రళయంలో కొట్టుకుపోతాయి, కాబట్టి అది కుదరదు.
ఒకవేళ కర్మ ప్రళయకాలమే వచ్చిందనుకో, అప్పుడేం చేస్తాను, రెండు చేతులతో కర్ణుడిని శల్యుడిని ఒక దెబ్బ కొడతాను, వాళ్ళు పీరుగు పెంటలైపోతారు. ఈ కౌరవ సైనికులందరినీ ఎడంకాలతో తన్నుతాను, వాళ్ళు పీరుగు పెంటలే నేల మీద పడతారు. ఆ తర్వాత ధర్మరాజు గారికి పట్టం కడతాను తప్ప నేను చావనిస్తానా అనగానే చిరునవ్వు నవ్వుతూ అర్జునుడు, నేనేదో నవ్వులు కన్నాను, అంతే తప్ప యుద్ధంలో ఈ దౌర్భాగ్యుని చంపడం నాకు లెక్క, హృదయ దౌర్బల్యం కాదు నాది, కేవలం నిన్ను పరీక్షించడానికి ఆ మాట అన్నాను. నేను ఆనాడు ద్రుపదరాజపుత్రికకి మాట ఇచ్చాను, సభలో ప్రతిజ్ఞ చేశాను, ఆ ప్రతిజ్ఞ నెరవేర్చుకోక తప్పదు. చూడు నా పరాక్రమం అన్నాడు. సరిగ్గా ఈ ఇద్దరు యుద్ధానికి వెళ్ళబోతున్న సమయంలో అశ్వత్థామ ఇంకొక ప్రయత్నం చేశాట. దుర్యోధన, ద్వంద్వ యుద్ధానికి ఇద్దరు మహాయోధులు వెడుతున్నారు, కానీ నాకెందుకో ఈ కర్ణుడు చచ్చిపోతాడని మనస్సులో అనిపిస్తోంది. కలన గురుండు భీష్ముడును గాండివి చేపడిరి అంగరాజు వారల కధికుండే. ఎంతో పూర్వం యుద్ధంలో మా నాన్నగారు గురువుగారు పడిపోయారు, భీష్ముడు పడ్డాడు, ఎంతోమంది పోయారు. ఇవాళ ఈ అంగరాజు, ఈ కర్ణుడు వాళ్ళకంటే గొప్పవాడా? ఇతడు పడిపోతాడు, ఆ తర్వాత నువ్వు నేను అందరం పడిపోతాం. కాబట్టి నా మాట విను, ఎందుకు వచ్చింది యుద్ధం? నువ్వు ఇంకొక్కసారి నువ్వు అన్నావంటే నేను ఈ క్షణమే పెడతాను, రాయబారం నేను వహిస్తాను. ధర్మరాజు గారు నా మాట ఎప్పుడూ కాదండు, గురువుగారి కొడుకునవటం వల్ల నా మీద ఆయనకి అభిమానం, నేను చెబితే ధర్మరాజు వింటాడు, ధర్మరాజు చెప్పిన మాటని పాండవులు మిగతా వాళ్ళు తూచా తప్పకుండా పాటిస్తారు. యుద్ధం ఆగిపోతుంది, అప్పుడు రాజ్యం సగం వాళ్ళు సగం మీరు పంచుకోవచ్చు, సుఖంగా ఉంటారు. ఎందుకు వచ్చింది? వాడు తెచ్చి మీరు తెచ్చి ఏం సాధిస్తారన్నాడు పాప ఇప్పుడు కూడా అశ్వత్థామ. అంటే ఈ మూర్ఖుడు ఏమన్నాడో తెలుసిన, ఇంత క్రితం భీముడు నా కళ్ళ ముందు నా తమ్ముడిని చంపేశాడు, పగ తీర్చుకోద్దు, పైగా నా తలకే తన్నతానన్నాడు, అంటే నేను సిగ్గు లేకుండా వెళ్ళి వాడి కాళ్ళ మీద పడతానా? ఎలా ఒప్పుకుంటాను నేను? పైగా నువ్వు చూడు, అర్జునుడు ఒంటరిగా యుద్ధం చేసి చేసి అలసిపోయాడు, కర్ణుడు ఏం అలసట లేకుండా ఉత్సాహంగా ఉన్నాడు, దానికి కర్ణుడేమో కళ్ళు తిరిగి వాడున్నాడు. కానీ వీడు మూర్ఖుడు కదా, మూర్ఖుడికి తెలియదు అవతల వాళ్ళ శక్తి. శ్రాంతి పొందినవాడు పార్థుడు అపరిశ్రాంతుండు కర్ణుండు దుర్దాంతో దగ్గరత నేడు కీటడ సునీతండాతని వహిని అత్యంతంబుల్ శిశిరత్వం అందినను. నాయన, నేను ఒక మాట చెబుతున్నాను గురుపుత్ర విను, బాగా అలసిపోయి ఉన్నాడు అర్జునుడు, ఏ అలసట లేకుండా ఉన్నాడు కర్ణుడు, ఈరోజు తన పరాక్రమాన్ని ప్రదర్శిస్తాడు, విజృంభిస్తాడు, నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు, ఈతడు అతన్ని చంపేస్తాడు. వహిని అత్యంతం శిశిరత్వమందినను, అగ్నిహోత్రుడు పూర్తిగా చల్లబడిపోవచ్చేమో, అగ్ని ఎప్పుడు వేడిగా ఉండాలిగా, ఆ అగ్ని చల్లాడవచ్చు. గోత్రాళ్ళు వడంకాడిన, పర్వతాలు కంపించి పడిపోవచ్చు, కానీ కుంతీపుత్రుని చేత కర్ణుని కనిన్ కోల్పాటు వాటిల్లునే. ఆ కుంతీపుత్రుడి చేతిలో ఇవాళ కర్ణుడు పడడు, కుంతీపుత్రుడి చేతిలో కర్ణునికి ఈ పూట ప్రమాదం రాదు నేను చెబుతున్నాను అన్నట్ట. నువ్వు మహారాజువి, నీ మాట కాదంటానే సర్లే కానీ అన్నాడు ఆయన. ఇంకేముంది, ఆ సమయంలో ఒక్కసారి శంఖం వదగా కృష్ణుడును అశ్వత్థామ గారు, తర్వాత దుర్యోధనుడు, ఇటు భీముడు, అటు కర్ణుడు, ఇటు శల్యుడు, అందరూ కూడా తమ తమ శంఖాలు ఊదారు. ఈ ఇద్దరు రథాలు ముందుకొచ్చాయి. కరికరి గిరిగిరి నంభోధర మంభోధరము పెలుచదా కిన క్రియతా కిరి కడగి గగన తటియును ధరణియు వడంకుచు మ్రోయ ధరణీనాథ. ఏనుగు ఏనుగుతో, కొండ కొండతో, సముద్రం సముద్రంతో, ఒక పెద్ద మేఘం మేఘంతో ఢీకొన్నట్లుగా కర్ణార్జునులు ద్వంద్వ యుద్ధం ప్రారంభించారు. కర్ణుడు వేసిన బాణాలు అర్జునుడు నరికేశాడు, అర్జునుడు వేసిన బాణాలు కర్ణుడు నరుగుతున్నాడు. తీవ్రమైన యుద్ధం జరుగుతోంది. ఈలోపు భీముడికి విసుగొచ్చింది, గంట అయ్యింది, వాడు వెయ్యా వీడు వెయ్యా, నువ్వు వాడి బాణాలు నరక వీడి బాణాలు నరక, మధ్య మధ్యలో ఒకడికొకడు బాణాలు గుచ్చుకుంటున్నాయి, అయినా నువ్వు వేడి వాడిని చంపవు. ఏ ఆనాడు కాండవాన్ని తగలబెట్టావే, ఇంద్రుడిని జయించావే, ఆ తెలివి ఏమైంది, ఆ పరాక్రమం ఏమైంది? నువ్వు కాదు కూడదంటున్నావు అని కానీ లేకపోతే నా ఇప్పుడే వెళ్ళి ఏ పగులుతునో కపాలము, నా గద పట్టుకుని వాడి కపాలం పగలగొడతాను, వాడి కపాలం మోక్షం చేస్తాను, నువ్వు వాడు చంపుతావా లేదా నన్ను వెళ్ళి పగలగొట్టమంటావా, ఇంతసేపు ఏమిటే వాడితో యుద్ధం అన్నట్ట. భీముడు అంతసేపు యుద్ధం చేయడానికి ఇష్టపడ్డు, వేసి పదిహేను దెబ్బకి ఐసా పైసా తేల్చాలి, వీళ్ళేమో గంటల తరబడి యుద్ధం చేస్తుంటే అని విసుకొస్తుంది అనగానే అర్జునుడు నవ్వి, వాడేమి గదా యుద్ధానికి రాలేదు, అది ధనుర్యుద్ధం, ఇద్దరు పరాక్రమవంతుల యుద్ధం అలాగే ఉంటుంది, నువ్వు చూస్తూ ఉండన్నట్ట. ఈ విధంగా ఘోర యుద్ధం జరుగుతుంటే కర్ణుడికి చక్రాలు విరిగిపోకుండా రక్షించే ఇద్దరు కొడుకులు ఉన్నారు, ఇద్దరు కొడుకుల్ని నరికి అవతల పారేశాడు అర్జునుడు.
దాంతో కర్ణుడికి సాయంగా రథచక్రాలకి సాయంగా ఉన్నవాళ్ళు పోవడంతో దుర్యోధనుడు వణికిపోయి, వెళ్ళండి వెళ్ళండి మీరందరూ వెళ్ళి ఒక్కొమ్మడిగా అర్జునుడి మీద పడిపోండి కర్ణుడికి సాయం చేయండి అన్నట్ట. అవతల వైపు వాళ్ళేమో యుద్ధంలో అర్జునుడికి సాయంగా లేరు, అర్జునుడు ఒంటరిగా యుద్ధం చేస్తున్నాడు, ఆయనకి పక్కన కనీసం సాయం చేసేవాడు ఎవడూ లేడు, కేవలం రథసారథి అర్జునుడే ఉన్నారు. అప్పటికీ కర్ణుడికి పక్కన రథచక్రాలకి సాయం చేసేవాళ్ళు, వెనకాతల బాణాల కట్టలు వేసేవాళ్ళు ఉన్నారు. అవతల సాయం లేకుండా ఆయన యుద్ధం చేస్తున్నాడు, మనం సాయం చేస్తున్నాం. ఈ సమయంలో అందరం కలిసి ఒక్కొమ్మడిగా అర్జునుడి మీద పడితే అది అధర్మం అన్న, అధర్మమో ధర్మమో, ముందు మన వాడిని కాపాడాలి వెళ్ళండి అన్నట్ట. దాంతో ఒక్కొమ్మడిగా కౌరవ సైన్యమంతా ఇటు అశ్వత్థామ, అటేమో పక్కనున్నటువంటి మహావీరులైనటువంటి కృతవర్మ, కృపాచార్యుడు, దుర్యోధనుడు, మిగిలినటువంటి వాళ్ళు, సుశర్మ, అందరూ మీద పడిపోయారు. కానీ పాండవులు మాత్రం ఈ ప్రపంచం తల్లకిందులైన మనం మాత్రమే వాళ్ళ దొమ్మయుద్ధానికి వెళ్ళద్దు, చూసుకుంటాడు అర్జునుడు అక్కడే ఊరుకున్నారట. అర్జునుడు ఏం విజృంభించాడండి, అంతమంది సైనికులు వచ్చి మీద పడిపోతుంటే కర్ణుడికి సాయంగా, భరిత క్రోధ మహోగ్ర వృత్తి సెడముల్ భంజింపుతున్ సూతులన్ ధరణింగుల్చుచు చేపముల్ నరుగుచున్ రథ్యంబులం చంపుచున్ నరుడాభీల పరాక్రముండగుడు దైన్యం బంది వెన్నిచ్చి విచ్చిరి వారందరూ దివ్య సంఘము నృతించెన్ జూచియ వీరు నిన్నన్నారు తిక్కన గారు అద్భుతమైన పద్యంలో. మహాకోపంతో ఒక్కడు కొన్ని వేల మందిని ఏకకాలంలో కొందరి తలలు నరికాడు, కొందరి చేతులు నరికాడు, కొందరికి పైన గొడుగులు విరగొట్టాడు, కొందరికి జెండాలు విరగొట్టాడు, కొందరు గుర్రాలు చంపాడు, కొందరి సారథుల్ని విరగొట్టాడు, ఈ విధంగా చాప చుట్ట కింద చుట్టేస్తూ ఉంటే ఆ ఒక్క పరాక్రమవంతుడితో యుద్ధం చేయలేక కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వత్థామాదులందరూ ఒకటే పరిగెత్తేశారు దూరంగా. ఇది చివరి యుద్ధం అంటే భయంకర యుద్ధం అది. అది చూచి దేవతలు ఆశ్చర్యపోయి ఏం పరాక్రమం అండిది, యువతలేమో సాయం లేదు ఆయనకి, అవతల చూస్తే అంతమంది కర్ణుడికి సాయం వచ్చారు, అయినా సరే వాళ్ళందరినీ చితక్కొట్టాడని పైనుంచి పుష్పవర్షం కురిపించారట. కర్ణుడి బాణవర్షంతో పాటు దేవతలు కురిపించిన పుష్పవర్షం కూడా ఆయనకి తగిలిందిట. ఈ విధంగా దేవతలు స్తుతిస్తూ ఉండగా వీళ్ళు పారిపోతుంటే దుర్యోధనుడు, పారిపోతారా, ఒక్కడిని రక్షించుకోలేమా, రండి రండి ఎంత చెప్పినా యుద్ధం చూస్తాను తప్ప ఇక మేము చేయలేమని ఊరుకున్నారటండి. ఈరోజు దుర్యోధనుడి ఆజ్ఞను ఉల్లంఘించేశారు వాళ్ళు. దుర్యోధనుడు ఎంత బతిమారాడు, రండి రండి కర్ణుడిని రక్షించండి అంటే ఎక్కడి వాళ్ళు అక్కడ దూరంగా వెళ్ళిపోయి వాళ్ళిద్దరూ యుద్ధం చేస్తుంటే మనం ఎందుకు లేరే చూసుకుందాం లేని ఆగిపోయారట. ఈ విధంగా చివరికి ఆ బయలు అయిపోయింది అదంతా, అంటే శూన్యమైపోయింది నేల, కేవలం కర్ణార్జునుడు తప్ప ఇంకెవరు అక్కడ దగ్గర లేకుండా దూరం నుంచే చూడడం మొదలుపెట్టారు. యుద్ధం అత్యాశ్చర్యంగా సాగింది. బ్రహ్మ ఆశ్చర్యపోతున్నాడు, రుద్రుడు ఆశ్చర్యపోతున్నాడు, ఇద్దరు మహావీరులు ఏకధాటిగా చేస్తున్న యుద్ధానికి అందరూ ప్రశంసించారట. కర్ణుడికి అర్జునుడే ఈడు, అర్జునుడికి కర్ణుడే ఈడు అనుకున్నారట. కానీ సాయంత్రం దాకా అలా యుద్ధం చేస్తూ ఉంటే సూర్యాస్తమయానికి ఒక గంట వరకు యుద్ధం చేశారు వాళ్ళు. చేసి 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 శ్రమమున్న సోలుచుండియు, శ్రమం వల్ల మధ్యమధ్యలో తూలిపోతున్నారట. ఎంతసేపు యుద్ధం చేస్తారు ఎవరైనా, యుద్ధం వల్ల మధ్యమధ్యలో తూలుడు వస్తోంది. శ్రమమున సోలుచుండియు పరాక్రమ సంపద సొంపు మేర దుర్దమ వివిధాస్త్రజాలత తతంబుల తిమిరంబుల వండరు గప్పి గప్పి శౌర్యములును బాహువీర్యములు రాజుల నచ్చరు వందజేయ ఉగ్రముగ పెనంగిరై అమర రాజతనూజుడు సోతసూనుడు. ఇక్కడుంది కవిత్వం అంటే శ్రమంతో సోలిపోతున్నారు, అయినా మళ్ళీ అని ఉత్సాహం తెచ్చుకుంటున్నారు. పరాక్రమం అంతకంతకీ పెరుగుతూ ఉండగా భయంకరమైన బాణాలతో తుక్కు కింద కొట్టుకుంటున్నారు. ఇద్దరి శరీరాలు రక్తంతో నిండిపోతున్నాయి, బాణములు దిగిపోతున్నాయి, పీక్కుంటున్నారు, మళ్ళీ దిగుతున్నాయి, పీకేసుకుంటున్నారు, మళ్ళీ ఒకళ్ళొకళ్ళు కొట్టుకుంటున్నారు, ఒకళ్ళ రథసారథంలో ఒకళ్ళు కొట్టుకుంటున్నారు, శౌర్యం పెంచుకుంటున్నారు. ఎంత యుద్ధం చేస్తున్నా చేతులు మాత్రం లాగడంలా, ఇంకా ఉత్సాహంతో యుద్ధం చేస్తున్నారు. అది చూస్తున్న రాజులు సైనికులు ఆశ్చర్యపోతున్నారట, ఇదేమి యుద్ధం రా బాబు, ఎంత పట్టుదలతో యుద్ధం చేస్తున్నారు అనుకుంటున్నారట. కానీ యుద్ధం చేస్తున్నది అమరరాజ తనూజుడు, ఇంద్రుడు కొడుకు, ఇంద్రుడు కొడుకు అండల్లా, అమరులు మరణం లేని దేవతల యొక్క రాజు యొక్క కొడుకు, అంటే ఈయనకి మరణం లేదు, ఆయన సోతసూనుడు. ఆ అండం ద్వారా విశేషణం ద్వారా ఎవరి పరాక్రమం చివరికి ఎంత ఉందో తెలుస్తుందన్నమాట. ఆ యుద్ధం జరుగుతూ ఉండగా అప్పుడు గుర్తుకొచ్చింది కర్ణుడికి, అశ్వసేనుడనే నాగుడు నా దగ్గర ఉన్నాడు కదా అని రథంలో పక్కన పెట్టుకుని ఉన్నటువంటి నాగాస్త్రం కేసు చూశాడు. ఆ నాగాస్త్రం సామాన్యమైన నాగం కాదు, అది పూర్వకాలంలో మీకు ప్రారంభంలో ఆదిపర్వంలో చెప్పాను, సరే వెనక్కి వెళ్ళాలన్నమాట. ఒక రోజున అగ్నిహోత్రుడు కృష్ణుణ్ణి అర్జునుణ్ణి కాండవనం తగలబెట్టడానికి సాయం కోరాడు. ఆ తర్వాత అర్జునుడికి గాండీవం ఇచ్చాడు. ఆ గాండీవంతో అగ్నిహోత్రుడు కాండవ వనం తగలబెడుతూ ఉంటే సాయం చేసి ఇంద్రుణ్ణి కూడా జయించాడు అర్జునుడు. ఆ సమయంలో ఆ అడవిలో ఈ అశ్వశివనుడు అనేవాడు ఉన్నాడు. వీడు తక్షకుడి యొక్క కొడుకు. వీడు తల్లిని తోక కరుచుకుని పైకెగురుతూ ఉంటే అర్జునుడు వాడిని కొట్టాడు. తోక తెగింది వాడికి, వాళ్ళ అమ్మ అందులో పడి తచ్చింది. దాంతో వాడు కసి పెట్టుకుని ఆనాడు కాండవ వన దహనానికి అగ్నికి సాయం పడ్డావు, మా అమ్మ చావుకి మూలకారకుడివి, నీ అంతం చూస్తాను అర్జున అని శపథం చేసి ఈ కర్ణుడి దగ్గరకు వచ్చాడు. నాకు ఒక శక్తి ఉంది, అదేమిటి, నన్ను గనక నువ్వు ఒక సంవత్సర కాలం పువ్వులతో పూజించావంటే నేను ఎవరినన్నా చంపి అంత శక్తి పొందుతాను. నన్ను నీ పూజామందిరంలో ఒక బాణం కింద మార్చుకుని, నాగాస్త్రం కింద మార్చుకుని పూజించు, ఆ పూజా శక్తితో అర్జునుడిని యుద్ధంలో చంపుతానన్నట. అప్పటి నుంచి కర్ణుడు వాడిని పూజామందిరంలో పెట్టుకుని ఏడాది పూజిస్తేనే బోల్డ్ శక్తి వస్తుందంటే ఏకంగా వాడిని 15 ఏళ్ళుగా పూజిస్తున్నాడు. ఆ పూజా ఫలం వల్ల ఆ అస్త్రానికి గొప్ప శక్తి వచ్చింది. ఆ అస్త్రం ఇప్పుడు రథంలో ఉంది. అది ఇప్పుడు కర్ణుడికి గుర్తుకొచ్చింది, టక్కన తీశాడు. తీసి అర్జునుడికేసి శిరస్సుకేసి గురి పెట్టాడు. కానీ కంగారులో తలకు కాకుండా పైకి వెళ్ళడం మొదలెట్టిందిట. దాంతో నవ్వి శల్యుడు, కొంచెం సరిగ్గా గురి చూసుకో, గురి తప్పుతోందన్నట్ట. నాలాంటి వీరుడికి గురి తప్పుతుందంటావా, ఇంకో మాట మాట్లాడేవంటే నీ తల పగల కొడతాను, నువ్వు నోరు మూసుకు రథం నడుపు అని కలుషితమైన హృదయంతో అర్జున చచ్చావు అని వేశాట. ఆ అండంలో కూడా చచ్చితివి అన్నాడంతే ఒకటే మాట అని వేస్తూ ఉంటే పలు దశ మంటలు ప్రభగా అలఘుస్ఫురణమున నిగుడున యస్త్రంబున్ జలజాక్షుడు కని పంచాంగుళ మాత్రము రథము ధరణి కృంగనదుముడు. భయంకరమైన అగ్నిజ్వాలను కమ్ముకుంటూ నాగాస్త్రం మహావేగంగా వచ్చేస్తూ ఉంటే ఆ అస్త్రాన్ని చూచినటువంటి కృష్ణుడు చిరునవ్వు నవ్వి ఒక్కసారి, ఎందుకంటే వాడు చాలా కాలం నుంచి పూజ చేశాడు, దానివల్ల దానికి విపరీతమైన శివుడి యొక్క మూడవ కంటికి వచ్చేంత అగ్నిజ్వాలలతో కూడిన శక్తి వచ్చింది, అంత మంటలతో కూడిన శక్తి వచ్చింది. అందుకే శ్రీకృష్ణుడు వెంటనే రథాన్ని బొట్టన వేలతో ఒక తొక్కు తొక్కాడు. తొక్కడంతో 5 అంగుళములు కిందకి దిగిపోయింది రథం. రథం కిందకి దిగడంతో కంఠానికి తగలవలసిన అస్త్రం వచ్చి కిరీటాన్ని కొట్టేసింది. సొరగరుడ ఖచర విద్యాధర ఖేచరు లంబరం బుధాత్వధ్వని సంభరితముగ పొగడిరి అమ్మురహరు దివ్య ప్రసవ విరచిత అర్చన తోడం. ఏం ఆశ్చర్యం, ఒక రథం 5 అంగుళములు బొటన వెలుతూ నొక్కితే కిందకి దిగిందా, ఇది కదా మహానుభావుడైన కృష్ణుడి యొక్క శక్తి అని దేవతలు, గరుత్మంతుడు, ఖేచరులు, విద్యాధరులు పైరు నుంచి కృష్ణుణ్ణి జయ హో కృష్ణ జయ హో కృష్ణ అని ప్రశంసించి దాంతోపాటుగా దివ్య ప్రసవ దివ్య పుష్పములతో పారిజాత పుష్పాలతో పూజించారు. అప్పుడు ఈ అస్త్రం వెళ్ళింది, అర్జునుడి కిరీటాన్ని ఢామ్మని కొట్టింది, ఆ కిరీటాన్ని భాగ మంటలతో కాల్చి బూడిది చేసేసింది. అది సామాన్యమైన కిరీటం కాదు, ఒకనొకప్పుడు బ్రహ్మదేవుడు సృష్టించిన కిరీటం. ఆ కిరీటాన్ని బ్రహ్మదేవుడు ఇంద్రుడికి మెచ్చుకునిచ్చాడు. ఇంద్రుడు స్వర్గానికి వెళ్ళినప్పుడు అర్జునుడికి ఇచ్చాడు. ఆ కిరీటం ధరించటం వల్ల అర్జునుడికి కిరీటి అని పేరు వచ్చింది. ఆ కిరీటమును ఇంతవరకు దేవదానవ యుద్ధంలో ఎవరూ స్పృశించలేకపోయారు. కేవలం సూర్యుడి యొక్క అనుగ్రహం ఉండడం వల్ల, అవతల వాడు కుంతీపుత్రుడు కూడా అవడం వల్ల, కుంతీపుత్రుడి చేతిలో తప్ప మరొకటి పుత్రుడి చేతిలో అయితే ఈ కిరీటం దెబ్బతిందట. వాడి అదృష్టం అక్కడ కలిసి వచ్చింది కర్ణుడికి. వాడు పుట్టడం కుంతీపుత్రుడు అవడం వల్ల, సూర్యుడి యొక్క అనుగ్రహం వల్ల, ఆ అస్త్రం నాగాస్త్రం అవడం వల్ల, ఆ అస్త్రాన్ని ఏళ్ల తరబడి పూజించడం వల్ల అది అగ్నిజ్వాలతో ఆ కిరీటాన్ని కాల్చేసింది. ఇప్పుడు అర్జునుడు ఎలా ఉన్నాడో తెలిసిన, ఈ కిరీటం లేక ఎప్పుడూ మహాశోభతో ఉంటుంది ఆయన శిరస్సు ఆ కిరీటం వల్ల. ఇప్పుడు ఆయన శృంగములేని నెలగిరి చెల్వున్న క్రీడి కిరీటహీనుడయ్యుంగను పట్టే వెల్ల తలయొల్లి యమౌళి దృఢంబుగా నమర్చం గురునాథ. నల్లని కాటుక కొండను కొండ ఉన్నది, దానికి నీలక పర్వతం లేక అంజనాద్రి అంటారు. అంజనము అంటే కాటుక, నల్లని కాటుకని అంజనం అంటారు సంస్కృతంలో. అంజనాద్రి అంటే కాటుక కొండ. ఆ కొండ నల్లగా ఉంటుంది కనుక దానికి ఆ పేరు వచ్చింది. అర్జునుడు నీలంగా ఉంటాడు కదా, తలకాయ శిఖరం తీసేసినటువంటి కొండకి శిఖరాలు ఉంటాయిగా, శిఖరం పడిపోయినటువంటి నల్లని కాటుక కొండలో ఉన్నట్టండి ఈ కిరీటం లేకపోవటం వల్ల. వెంటనే ఏం చేశాడు, కిరీటం లేకుండా యుద్ధం చేయటం అధర్మం, అందుకని నడుముకున్నటువంటి తెల్లని గొడ్డ ఉంది, ఆ గొడ్డను తీసి తలపాగా కింద చుట్టాట. వెల్ల తలయొల్లి తెల్లని తలపాగాని తలకి చుట్టుకున్నాడు. ఎప్పుడూ కూడా యుద్ధానికి వెళ్ళేటప్పుడు నడుముకు ఒక తెల్లగొడ్డ, పైన ఒక అంగవస్త్రం ఉంటాయి. ఈ వస్త్రాలలో ఒక తెల్లని గొడ్డతోటి నెత్తిని చుట్టుకున్నాడు, తలపాగా చుట్టుకున్నాడు. ప్రస్తుతం తలపాగా కిరీటం అయ్యిందిట. ఆ తర్వాత నాగాస్త్రం ముందుకెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి రావడం మొదలుపెట్టింది. అర్జునుడు అన్నాడు, ఇదేమిటి ఈ అస్త్రం ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తోంది అన్నట్ట.
నువ్వు మర్చిపోయావా? ఆనాడు నిన్ను చంపుతానని ప్రతిజ్ఞ పట్టిన ఆ అశ్వశూరుడే ఈ నాగరూపంలో ఉన్నాడు. ఈ దౌర్భాగ్యుడు నీ కిరీటాన్ని దహించాడు. వీడు కాదు కదా, ఇలాంటి వాళ్ళు 1000 మంది అయినా నిన్నేమీ చేయలేరు. అది భగవంతుడు నీకు ఇచ్చిన వరం. అయితేనే నీ పరమ పవిత్రమైన ఇంద్రుడంతటి వాడిచ్చిన కిరీటాన్ని తగలబెట్టి కసి తీరక మళ్ళీ చంపడానికి వెనక్కి వస్తున్నాడు అనగానే వెంటనే అర్జునుడు 6 బాణాలతో 6 పట్టుభల్లముల దునుమాడినతడు 6 బాణాలతో ముక్కలు ముక్కలు కింద కొట్టేశాట. తక్షకుడు ఏడుస్తూ కూర్చున్నాడు. తక్షక పుత్రుణ్ణి తక్షణం 6 ముక్కల కింద నరికి వదలు పారేశాడు 6 బాణాలతో. ఇప్పుడు మళ్ళీ అర్జునుడి కర్ణుడికేసి తిరిగాడు. ఈలోపు కర్ణుడు తెల్లబోయాడు. నేను 1 ఏడాది పాటు నీ చేత పూజితుండైతే ఇంద్రుణ్ణి కూడా చంపుతానని శపథం చేశాడు వాడు. అటువంటి దీన్ని నేళ్లు పూజిస్తే ఇంద్రుణ్ణి చంపుతానన్న దౌర్భాగ్యుడు అర్జునుడు ఏం చేయలేక కేవలం కిరీటాన్ని దహిస్తాడా? పైగా కృష్ణుడు రథాన్ని కిందకి దింపుతాడా? ఎంత అన్యాయం ఇది! నిజానికి అర్జునుడికి యుద్ధరంగంలో మరణం లేదు. ఇప్పుడు అస్త్రానికి శివుడు ఒక వరం ఇచ్చాడు, నిన్నెవరైనా పూజిస్తే నువ్వు వాడిని చంపగలవని. అందుకే కృష్ణుడు ఆ టెక్నిక్ చేశాడండో. శివుడిచ్చిన వరం వల్ల వాడు అర్జునుడిని చంపాలి. అర్జునుడిని చంపితే అర్జునుడికి త్రిమూర్తులు యుద్ధంలో మరణం లేకుండా వరం ఇచ్చారు. ఇందులో ఏదైనా తప్పకూడదు కదా. అందుకని కృష్ణుడు రథం కిందకి దింపి ఆ బాణం అర్జునుడి తలకి తగిలితే బాణమునుకున్న వరం దెబ్బతింటుంది, తగలకపోతే ఒకవేళ తగిలి అర్జునుడు తెచ్చిపోతే అర్జునుడికి ఇచ్చిన వరము దెబ్బతింటుంది. ఈ రెండూ దెబ్బతినకుండా ఉండడానికి కిరీటానికి తగిలేలా చేశాడు కృష్ణుడు. కృష్ణుడు ఎప్పుడూ కూడా అటు రుద్రుడిచ్చిన వరాన్ని, ఇటు త్రిమూర్తులు ఇచ్చిన వరాన్ని నిలబెట్టాడు. పాము కనుక అర్జునుడి చంపితే అర్జునుడికి ఇచ్చిన వరం దెబ్బతింటుంది. అలాగని అర్జునుడి కంఠానికి తగిలి అర్జునుడు ఆ పాము చంపకపోతే పాముకి ఇచ్చిన వరం దెబ్బతింటుంది. అందుకే కేవలం కిరీటం కోసం ఆ పామును వదిలాడు. ఇప్పుడు ఆ పామును కూడా చంపించాడు. అంత గొప్ప సర్పం అనుకున్నాను, ఈ నాగాస్త్రం అర్జునుడు చంపలేదని తెల్లబోతున్నాడు వాడు. ఆ సమయంలో అర్జునుడు రెచ్చిపోయి 6 బాణాలతో వాడి జెండా విరగొట్టేశాడు. జెండా విరగొట్టగానే అర్జున, నాగాస్త్రం పోతేనే వాయ్, భార్గవాస్త్రం ఉన్నది, నాకు ఇచ్చాడు పరశురాముడు, దానితో చంపుతాను అని భార్గవాస్త్రం తీసి మంత్రం చదవబోతే అస్త్రానికి మంత్రం మర్చిపోయాడు వాడు. ఇప్పుడు మొదలైంది వాడికి శాపాలు. భార్గవాస్త్రం వేసినా ఏమవుతుందండి? అటువంటి ఏ అస్త్రం వేసినా కృష్ణుడు ఉన్నంత వరకు అర్జునుడు ఈ అస్త్రాలు ఏం చేస్తాయి? ఆయన దగ్గర పాశుపతమే ఉంది, అది ఎప్పుడు వేయలేదు. కానీ అయితేనే ఇప్పుడు గురువుగారి శాపం అస్త్రం మంత్రం గుర్తుకురాలా. ఎంత గించుకుంటున్నాడు ఒకట అనుకున్నాడు, బుర్ర చించుకున్నాడు, కిరీటం తీసి జుట్టు పీక్కున్నాడు, మంత్రం గుర్తుకురాలేదు. ఈలోపు ఏమైపోయింది? ఎవరో తెలియని ఒక వ్యక్తి ఆకాశంలో నిలబడి ఒక బ్రాహ్మణుడు వీడికి శాపం ఇచ్చాడు, వీడి రథచక్రం భూమిలోకి దిగిపోతుంది, ఇక కాసేపట్లో వీడు చచ్చిపోతున్నాడు అన్నట్ట. ఎవరా అన్నది? కాలుడు, సాక్షాత్ మృత్యుదేవత ఆ రూపంలో వచ్చి ఆకాశంలో నిలబడి అనగానే కౌరవులకు అర్థమైపోయింది ఈ పూట వీడు పోతున్నాడని. ఇంకెందుకండి అంత మాట కాలుడు అన్నాడు యుద్ధరంగంలో. సరిగ్గా అలా అన్నాడో లేదో కాలుడు, భూస్వర శాపం వల్ల వీడి రథచక్రం దిగిపోయింది కిందకి. దిగిపోగానే వెంటనే వీడి కిందకి దిగి ఆ రథచక్రం పైకెత్తాడు. ఎత్తగానే మళ్ళీ దిగిపోయింది అది. వెంటనే కర్ణుడు కన్నీళ్లు పెట్టుకుంటూ, ఎంత ధర్మాత్ముడిని నేను, నా అంత గొప్పవాడు ఉంటాడా? ఆడవాళ్ళని గౌరవించాను, అందరినీ పొగిడాను, ఎప్పుడు నా నోట్లోంచి పిచ్చి మాటలు రావు, అబద్ధమాడను. అబద్ధమాడలేదు వీడు ఎప్పుడు. సత్యశీలుణ్ణి, ధర్మవాదిని, ధర్మువు సెలవు లేదా, ధర్మదేవత నన్ను రక్షించదా అని. అర్జున, నేను కింద ఉన్నాను, నువ్వు పైన ఉన్నావు, నన్ను కొట్టడం ధర్మం కాస్తమా? కాసేపాగు, ఇంకో రథం తీసుకుంటానన్నట్ట. అనగానే కృష్ణుడు చిరునవ్వునవి, ఏమి కర్ణ, ఇప్పుడు ధర్మాలు గుర్తుకొచ్చాయా? అభిమన్యుడికి వెనక్కి వెళ్ళి ఆయన ధనుస్సుని నీ బాణంతో విరగొట్టినప్పుడు ఇవేం గుర్తుకు రాలేదే? ఆడవాళ్ళ బట్టలు ఊలిచ్చినప్పుడు, నోటికొచ్చినప్పుడు, మాట్లాడినప్పుడు ఏమి ఈ ధర్మాలు గుర్తుకు రాలేదే? ఎప్పటికప్పుడు మీరంతా కుట్ర చేసి ఎంతమందిని చంపారు? సాత్యకిని కూడా మీరు అలాగే చంపుదాం అనుకున్నారు, కుదరలేదు. కానీ ఇప్పుడు ధర్మాలు గుర్తుకొచ్చాయి అనగానే కర్ణుడు నిరుత్తరుడైపోయాడు. చేసిన పాపాలు ఇప్పుడు గుర్తుకొచ్చాయట. అయినా సరే రథచక్రం కదలకపోతేనే అని అమాంతంగా రథం ఎక్కి తీవ్రమైన బాణాలు అర్జునుడి మీదకి వేయడం మొదలెట్టాట. కానీ ఈలోపు అర్జునుడు తన కొడుకు చచ్చిపోయాడనే విషయాన్ని కృష్ణుడు గుర్తు చేశాడుగా, అది కృష్ణుడు చేసిన పని. అభిమన్యుణ్ణి వాడు చంపిన విషయం గుర్తుకు తెచ్చుకురాగానే పళ్ళు పటపట కొరికి ఉగ్రుడైపోయాడు. వెంటనే ఒక్కసారి, సకల దేవతలారా, పవిత్రమైన నా అస్త్రం నాకు ఇప్పించండి అన్నట్ట. చేతిలోకి ఒక దివ్య అస్త్రం వచ్చింది. ఒకనొకప్పుడు త్రిమూర్తులు మెచ్చుకొని ఇచ్చిన దివ్యమైన అస్త్రం అది. కులిశ ప్రస్ఫురణ అపహాసన విభాగుచ్చంబులం గల్గి ఆకలిమై వచ్చు కృతాంతు చక్రమన ఉగ్రం వైన. అది మహాభయంకరమైనటువంటి ఒక అస్త్రం అది. ప్రళయకాలంలో యమధర్మరాజు గారి చేతి దండంలో ఉంటుందిట. అది వజ్రం కంటే దృఢమైనది. అర్ధచంద్రాకారంలో ఉంటుంది. దానికి పెద్ద పిడి ఉన్నది ఆ ధనుస్సుకి, ఆ బాణానికి. ఆ పిడికి మంచి ఏకలు కూడా తొడిగాడు ఆయన. గరుడ పక్షి యొక్క ఏకలు, గరుత్మంతుడి ఏకలు, లేక హంసల ఏకలు, ఇలాంటి ఏకలన్నీ ఆ బాణము యొక్క పిడి దగ్గర పొదిగాడు, నొక్కి ఉంచాడనమాట. అలాంటి ఏకలు కలిగినటువంటి బాణం అది. కులిశ ప్రస్ఫురణాపహాసన విభాగుచ్ఛంబులు అన్నాడు దాన్ని. కులిశం అంటే ఇంద్రుడాయుధం, వజ్రాయుధం. వజ్రాయుధాన్ని కూడా తిరస్కరిస్తూ ధగ 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 వెలిగిపోతుంది. పిడి దగ్గరేమో ఏకలు ఉన్నాయి. అటువంటిది ఆకలిమై వచ్చు కృతాంతు దండమన, ఆకలితో ప్రజల ప్రాణం తీయడానికి వస్తున్న యమధర్మరాజు గారి దండం లేదు, దండంలో ఉందన్నమాట. మురారాతి రుద్రుల చక్రంబులు సోలముందెగడుచున్ క్రోరంపుటప్పారు అంజలికంబైన మహాస్త్రముందొడిగి కరషంబుబ్బునంజేయుచున్. ఆ అస్త్రం ఎలా ఉంది చూడడానికి? ప్రళయకాలములో లోకములను సంహరించే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క చక్రము, రుద్రుడి చేతి సోలము, ఇంద్రుడి యొక్క వజ్రం కలిసిపోతే అస్త్రం అన్నట్టుగా ఉందట. అంటే ఒక్క బాణంలో ఇటు చక్రము శక్తి, సోలశక్తి, వజ్రపు శక్తి ఇన్నున్నాయి. అటువంటి ధగ ధగ సూర్యుడిలో వెలిగిపోతున్న ఒక దివ్యాస్త్రాన్ని చేతిలోకి తీసుకున్నాడు. ఆయన అలా కలుసుకోగానే చేతిలోకి వచ్చిందట. అందుకే అంజలికంబైన చేతిలోకి వచ్చి పడింది అది. దాన్ని గాంధీవానికి ఎక్కుపెట్టాడు. ఎక్కుపెట్టి ఏమన్నాడు తెలిసిన? అంత తేలిగ్గా చంపలేదు ఆయన. ఏను తపశ్చరణంబున దానంబున గురుజనాభితర్పణమున నిత్యానోన వ్రతశీలుడనేనియు కర్ణు తలద్రెంచునీ శరమనీయ. ఆయన ఆ బాణం వేసే ముందు ఒక మాట అన్నాడండి, అది నేను బాగా తపస్సు చేసి శివుణ్ణి మెప్పించిన వాణ్ణి అయితే, మొట్టమొదట తపస్సు గొప్పది అయితే అన్నాడు. ఏను తపశ్చరణంబున గొప్ప తపస్సు చేసిన వాణ్ణయితే, దానంబున ఇతరులను చంపడం కోసం దానం చేయలేదు నేను ఎప్పుడు కర్ణుడిలాగా, మనస్ఫూర్తిగా దానం చేశాను. అలా దానం చేసి ప్రజలకు ఆనందం కలిగించిన వాణ్ణయితే, గురు జనాభితర్పణమున గురుదేవుల్ని భక్తితో పూజించిన వాణ్ణయితే, నిత్య అనూనవ్రతశీలుడ నేను ఎప్పుడు వ్రతములు చేసిన వాణ్ణయితే, వ్రతములు తప్పక చేసిన వాణ్ణయితే, కర్ణు తలద్రెంచుని శరమరియన్, ఈ అస్త్రం ఎదురు లేకుండా కర్ణుడి తల నరుకుగాక అని తెగ నిండ దిగిచి వేసిన నయ్యస్త్రంబు రోదసి కుహరంబుంతన మెరుగుల నింతుతు నిరుమనల జనుల గాఢమూర్చ ముంతుతు నిగిడం నినద సముద్భట స్ఫురణ నింగి పొగుల్పగ సర్వభూత కంపన మగు చెమ్మెయిన్ నిగిడి పార్థివ సత్తమ ఏమి చెప్పుదున్ దులివిశరంబు రక్తమున దోగుచు కర్ణుని ఎట్ట వజ్ర ఘోర నిహతి గూలు గైరిక ధరాధరమున్ తలపెంప పొట్టుగన్. ఈ విధంగా ఒక్కసారి ప్రతిజ్ఞ చేసి భగవంతుడు తలుచుకుని చెవిదాకా లాగి ఆ బాణం విడిచిపెడితే ఈ బాణం ధగధగలాడిపోతూ సూర్యుణ్ణి చంద్రుణ్ణి తిరస్కరిస్తూ కొన్ని కోట్ల నక్షత్రాల కాంతిని కూడా తిరస్కరిస్తూ భూమి ఆకాశాలని తన కాంతితో నింపేస్తూ అటువైపు ఇటువైపు ఉన్న సైనికుల అస్త్రం చూసి కళ్ళు తిరిగి కింద పడిపోతూ ఉండగా అంటే వాళ్ళందరినీ మూర్ఛ పడగొట్టింది. ఈ విధంగా గాఢ మూర్ఛలో ముంచుతూ ముందుకు వెళ్ళిపోయింది. పెద్ద శబ్దమట. ఏమి శబ్దం? భూమి ఆకాశాలు దద్దరిల్లిపోతున్న శబ్దంతో వెళ్ళిపోయింది. సర్వభూత కంపనం, సకల భూతాలు కంపించిపోయాయి, పంచభూతాలు వణికిపోయాయి, ప్రపంచం దద్దరిల్లింది, మేరు పర్వతం శిఖరం విరిగిపోయింది, ఈ భూమిని వస్తున్న దిగ్గజాలు దద్దరిల్లాయి. అంటే ఆ అస్త్రం ఎంత గొప్పదో ఆలోచించండి. అంత దద్దరిల్ల చేస్తున్న అస్త్రం ఆ శబ్దం చేసుకుంటూ వెళ్ళిపోయింది. అసలు అది ఏమిటో కూడా అర్థం కాకుండా అయిపోయింది లోకానికి. ఈ అస్త్రం మహావేగంగా వెళ్ళి ఒక్క దెబ్బకి వాడి తల నరికి అవతల పారేసింది. దెబ్బతో వాడి తల తెగి కింద పడిపోయింది. కాసేపు శరీరం అలా కొట్టుకున్నది, ఆ తర్వాత అది కూడా ఒరిగిపోయిందిట. ఈ విధంగా వాడి అట్ట అంటే ఈ మొండెం, వాడి తల, ఈ రెండు పెద్ద శబ్దంతో కుప్పకూలి కింద పడిపోయాయి. వరాసగా ఒకదాని తర్వాత ఒకటి అనమాట. ఆహా, అటు ఇటు ఉన్న వాళ్ళంతా అసలు ఏం జరిగిందో కూడా తెలుసుకునే లోపే కార్యక్రమం జరిగిపోయింది. నిశ్చేష్టులు అయిపోయారంతా. అది యుద్ధం ఎలా ఉందో తెలిసినప్పుడు చూడడానికి చచ్చిపోయిన శవాల గుట్టవలే ఉంది. అనగా కౌరవ సైనికులు ఇంకా బ్రతిగా ఉన్నారుగా, కానీ కర్ణుడు తల తెగి కింద పడ్డాక వాళ్ళంతా ఒక్కళ్ళు మాట వరుస కూడా మాట్లాడటంలా, ఎక్కడి వాళ్ళ బొమ్మల్లో ఉన్నారు. అందువల్ల ఇంచుమించుగా సైనికులంతా చచ్చిన వాళ్ళలో ఉన్నారన్నమాట. అంత తీవ్రమైన నిరాశకు గురైపోయి నిశ్చేష్టులే అలా ఉండిపోయారు వాళ్ళు. చెరమగిరి నుండి పడియడు తరణి కరణి సోతపుత్రు తలవడ కాంతి స్ఫురణోజ్వలంబు అతి సుందరమునునగు కాయమట్లు ధరణింబడియన్. అప్పటికే సూర్యుడు అస్తమిస్తున్నట్టుగా కాసేపట్లో ఆ సమయంలో చూడడానికి ఎలా ఉందంటే, పడమటి కొండ నుంచి సూర్యభగవానుడు సముద్రంలో పడిపోయాడేమో. మీరు ఎప్పుడైనా చూడండి, పశ్చిమం దిక్కులో సముద్రంలోకి దిగిపోతున్నట్టు కనబడుతుంది సూర్యబింబం. సూర్యుడు పశ్చిమాద్రి నుంచి కింద పడ్డట్టుగా రథం మీద నుంచి ఈ సూతపుత్రుడి యొక్క రాధాతనయుని యొక్క కర్ణుని యొక్క శరీరము తల కింద పడ్డాయి. వాడి తల కింద పడిపోతూ ఉంటే అందమైన శరీరం నేల మీద పడింది. వాడు చాలా అందంగా బంగారు రంగులో ఉండేవాడు. నీచత్వం వల్ల దెబ్బతిన్నాడు తప్ప శరీరం సహజమైన బంగారు వన్నెలతో ఉండేది. ఆ బంగారు వన్నె శరీరము తల సూర్యుడు పడ్డట్టుగా కింద పడిపోయాయి. అప్పుడు ఒక తమాషా జరిగిందిట. అధిప అంతన్న కనువిచ్చి అఖిల జనులు కనుగొనుంగా అయ్యుజ్వల తనువు విడిచి శని సముద్దీప్తమైన తేజంబు వారి జాప్త బింబంబు చొచ్చెనత్య అద్భుతముగా. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఏం విచిత్రం జరిగిందో తెలిసిన ఆ సమయంలో అటు సైనికులు ఇటు సైనికులు కళ్ళు విచ్చి అలా చూస్తూ ఉండగా తల తెగిపోయిన వెంటనే కర్ణుడి శరీరంలోంచి ఒక జ్యోతి, ఒక జ్వాల బయటకు వచ్చింది. ధగ 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 విరిగిపోతూ అందరూ చూస్తూ ఉండగా రివ్వున ఆకాశానికి వెళ్ళిపోయింది. అలా వెళ్ళి పశ్చిమం దిక్కున ఎర్రగా సూర్యబింబం ఆ సమయంలో ఉన్నది. అస్తమిస్తున్న సూర్యుడు కదా, ఆ అస్తమిస్తున్న సూర్యబింబములో కర్ణుడి శరీరము నుంచి వచ్చిన ఒక జ్యోతి, ఒక జ్వాల కలిసిపోయింది. అంటే వీడి ప్రాణం సూర్యుడిలో లీనమైపోయింది. ఆ విధంగా ఇంతవరకు యుద్ధంలో ఎంతోమంది చచ్చిపోయారు, ఎవరి శరీరం నుంచి ఇది రాల. ఇప్పుడు మాత్రమే అటువంటి ఒక కాంతి బయటకు వచ్చి సూర్యుడిలో కలిసిపోయింది. ఆ సమయంలో చూచేవారంతా తెల్లబోయారు. ఈ కాంతి వచ్చి ఆయనలో కలిసిపోగానే సూర్యుడిలో, సూర్యుడు టక్కన సముద్రంలోకి వెళ్ళిపోయాడు. అది చూడడానికి ఎలా ఉందో తెలిసిన, సూర్యుడికి కర్ణుడు కొడుకు. తన కొడుకు చచ్చిపోతే తండ్రి ఏం చేస్తాడు? వెంటనే స్నానం చేయాలి. పావన స్నానం అంటారు దాన్ని. ఇది ఒక అద్భుతమైన పద్యం. ఇలాంటి పద్యాలు మానవ మత్తుడు రాయలేడు. ఒక్క తిక్కన లాంటి కవి బ్రహ్మే రాస్తాడు. నిర్గత ప్రాణు రాధేయు నిజకరముల కరుణ పెంపునంటుట కారణముగా పావన స్నాన మొనరింపబోవునట్టు అపరజల నిధిలోనికి నరిగి ఈనుడు. ప్రాణం పోయింది కర్ణుడికి. పైనుంచి సూర్యుడు ఆయన్ను చూస్తున్నాడు. సూర్యుడు యొక్క కిరణములకి కరములు అని పేరు. సూర్యకిరణములు కర్ణుడికి తగిలాయి. అది చూడడానికి ఎలా ఉంది, సూర్యుడు తన కొడుకుని కరములతో ముట్టుకున్నట్టుగా ఉంది. కరములు అంటే చెయ్యని ఒక అర్థం, కిరణములు. కిరణములనే చేతులతోటి కొడుకుని పట్టుకున్నాడు. కొడుకు శవాన్ని పట్టుకున్న తర్వాత ఏం చేయాలి, పవిత్ర స్నానం చేయాలి. పావన స్నానం చేయడం కోసం ఆయన సముద్రంలో దిగుతున్నట్టుగా సముద్రంలోకి వెళ్ళి అదృశ్యం అయిపెట్టారు. ఇప్పుడు సూర్యుడు సముద్రంలోకి దిగిపోతున్నట్టు కనపడుతుంది సముద్ర ప్రాంగణంలోన. ఆ సముద్రంలో దిగట్ట. అది ఏం సముద్రం, పశ్చిమం వైపు కదా. పశ్చిమాన్ని సంస్కృతంలో అపర అంటారు. అపర జలనిధి అంటే అర్థమైంది మీకు, అపరకర్మ చేయడానికి అందులోకి దిగినట్టుగా ఉంది. అపర జలనిధిలోకి పశ్చిమ సముద్రంలోకి కృంకెని ఈనుడు సూర్యుడు అలా దిగిపోయాట. అది చూడడానికి కొడుకుని ముట్టుకున్న కారణం చేత ప్రేత స్నానం చేయడానికి, పవిత్ర స్నానం చేయడానికి దిగినట్టుగా ఉంది. ఏం ఊహ, అది అద్భుతమైన మాటది. అటువంటి కవిత్వం మానవ భక్తుడు రాయలేడు. ఓ పక్కన చేతులు ఒకవైపుకి, తొడలు ఒకవైపుకి వెళ్ళిపోయి రథం నుంచి వాడి కింద పడిపోగానే చూశాడు భీముడు. మహోత్సాహం వచ్చింది. వాడు మాట్లాడిన ఆ పాత మాటలు ఇప్పుడు గుర్తుకొచ్చాయి. గాండివ ముక్త బాణమున కర్ణుడు కూలుటయున్ గడంగి శల్యుండరదంబు తోలుటయు ఒక్క ముగిన్ భవదీయ సేన లొండొండగలంగిపోరుటయు ఉల్లసితుండయు చూచి పాండుపుత్రుండు వాయుపుత్రుండు మహావిరావమున రోదసి పిక్కటి లంగనార్చిన. గాండీవం నుంచి వచ్చిన బాణం కర్ణుడి తల నరకడం, ఆ తర్వాత వాడి ప్రాణం కింద, శరీరం కింద పడ్డం, ప్రాణం సూర్యుడిలో కలిసిపోవటం, శల్యుడు దీనుడై రథం తోలుకుని వెనక్కి వెళ్ళడం చూశాడు వాయుపుత్రుడు భీముడు. ఉత్సాహం పట్టలేక పెద్ద పెట్టున సింహనాదం చేశాడు. ఆకాశం దద్దరిల్లేలాగా ఒక కరు పరిచాట. మామూలు ఎరుపుగా చచ్చాడు దుర్మార్గుడు పాపాత్ముడు అని ఒక కరు పరిచి రథంలోంచి ఎగిరి గంతులేశాడు. ఆ అరుపు మామూలు అరుపు కాదు, ఒక్కసారి 1000 సింహములు గర్జించినట్టున్నది. దాని దెబ్బకి ఆకాశం దద్దరిల్లిపోయింది అనమాట. అప్పుడప్పుడు చూడండి, ఉత్సాహం వచ్చినప్పుడు మైకులు దద్దరిల్లుతూ ఉంటాయి, మనం అరిచినప్పుడు అలా దద్దరిల్లిపోయిందట రోదసి. ఆ నినదంబున పాండవ సైనిక హృదయములు సౌఖ్య సంపద నొందిన్ మానవనాథ భవత్సత మానసములు శోక ఘోర్ణ మానవులయ్యన్. ఆయన అరిస్తే ఆ అరుపు పాండవ సైనికులకి ఆనందం కలిగించింది. వాళ్ళు ఆనందం తట్టుకోలేక ఎగిరి గంతులేశారట. నిజానికి అది భయంకరమైన అరుపే, కానీ తమవాడ అరవడం వల్ల ఆనందంతో ఎగిరి గంతులేసి సంతోషించారు పాండవ సైనికులు. నీ కొడుకు సైనికులు అంటే దుర్యోధనుడి సైనికులు శోకంతో హృదయం కంపించిపోతూ ఉండగా ఏడవడం మొదలుపెట్టారు. అప్పుడు ఏమైందనమాట, దీనుడై పైరేమో జెండా విరిగిపోయింది, ఇంకా ఏమీ లేవు, ఆయుధాలు లేవు. విచిత్రం ఏమిటో తెలుసునండి, అప్పటిదాకా రథచక్రం భూమిలో దిగిపోయింది. సోతపుత్రు మరణాంతం పై ఉనికిలో రథచక్రము మేదిని గృంగుటలేక తొంటి తెరగున నుండెను. వీడు చావగానే శాపం కూడా పోయి చక్రం మళ్ళీ పైకి వచ్చిందిట. అసలు చూసేవాడికి ఎలా ఉందో తెలుసునా, రథచక్రం నిజంగా ఇంతాక భూమిలో దిగిందా అన్నట్టుగా ఉందిట. భూమిలోకి రథచక్రము దిగడం వల్ల అంతో ఎంతో కన్నం పడాలిగా, కన్నం కూడా లేదు. అసలు ఎక్కడ మాట వరసకు కూడా రథచక్రం అందులో దిగినట్టు లేదు. యథాప్రకారం అయిపోయింది రథం. ఆ రథం తోలుకుంటూ దీనంగా శల్యుడు వెడుతున్నాడు. వెడుతూ దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళాడు. దుర్యోధనుడు కన్నీళ్లు కారుస్తూ ఏం చెయ్యాలో తెలియక భయంకరమైన వేదనతో అలా ఉండిపోయాడు, నిశ్చేష్టుడై. అప్పుడు అతని దగ్గరికి వెళ్ళి శల్యుడు అన్నాడు, నరవర ఎందు జోడమే రణంబులు కర్ణుడు అర్జునుడు సంగరమొనరిల్తురేయటులు క్రౌర్య నిరూఢికి దివ్యులొందిల చెరువది ఎట్టులుండెవిను చెప్పెద ఎంతయు భీతి చెందిరా హరియు నరుండు కర్ణువడికంత విధాత్రుడు దప్పెవానికి. మహారాజా, ఎంతసేపు ఇంత పూర్వం మహావీరుడు యుద్ధం చేయలేదు, నీవెలా ఉన్నా నేను చాలా యుద్ధాలు చూశాను, నీకంటే వయస్సులో పెద్దవాణ్ణి కనుక చెబుతున్నాను, నేను మహానుభావులు హేమహేమీలు ద్వంద్వ యుద్ధం చేయడం చూశాను, నువ్వు చూసే ఉంటావు, ఎంతోమంది ముఖాముఖి తలపడి యుద్ధం చేశారు. ఆ యుద్ధాలన్నీ ఒక్క పక్కన పెట్టుతాం, ఒక్క కర్ణార్జునుల యుద్ధమే విచిత్రమైన యుద్ధం. ఈ యుద్ధముతో సాటి వచ్చే యుద్ధం ఎంత పూర్వం ఎవరో చూడలేదు. ఏం యుద్ధం చేశారయ్యా కర్ణుడు అర్జునుడు, భయంకర యుద్ధం చేశారు. అంతకంతకీ క్రౌర్యంతో శక్తి తెచ్చుకుని యుద్ధం చేశారు. ఆ యుద్ధానికి దేవతలు ఆశ్చర్యపోయారు. కర్ణుడేం సామాన్యమైన యుద్ధం చేయలేదు, అద్భుతమైన యుద్ధం చేశాడు. అయితేనే చివరిలో వాడికి బ్రహ్మ తప్పాడు, రాత తప్పింది, చచ్చిపోయాడు. దానికి బాధపడకు, యుద్ధంలో వీరోచితంగా పోరాడి మరణించాడు. ఇదిగో చూడు, ధరణీ చక్రము నీవయేలుటకు ఉత్సాహం బుబాటించి పోరిరి ప్రాణంబులుడాపమింబడి వీరింజూడు మంచు తురంగరదేవంబులు చుట్టుగూలి వికటాకారంబులై ఒప్పి రణోర్వింబడియున్న రాజులను చూపియా రాజుతో. దుర్యోధన, ఈ భూమండలానికి నువ్వు రాజు అవ్వాలని, నిన్ను రారాజుని చెయ్యాలని, చక్రవర్తిని చెయ్యాలని ఉత్సాహంతో ప్రాణం దాచుకోకుండా ఎంతమంది నీ కోసం 17 రోజులు యుద్ధం చేశారు, పాపం ఎంతమంది పోయారో చూసావా, ఒక్కసారి చూడు అని ఆ అన్ని వేపులకి చేతిని చాచి చూపించాడు. రథాలు విరిగిపోయి, కాళ్ళు తెగిపోయి, తలకాయలు తెగిపోయి, కుప్పలు కూలిపోయి 17 రోజులుగా యుద్ధం జరుగుతుంది కదా, కొన్ని చోట్ల పీనుగులు పెంటలే వాసన కూడా వస్తున్నాయి, అటువంటి వాటన్నిటిని చూపించి చూసావా ఎంతమంది నీ ఒక్కడి కోసం చచ్చిపోయారు. నువ్వు ఏడిస్తే ఎలాగా, లే పర్వాలేదులే ఇంకొక రోజు మిగిలింది మన కోసం చూద్దాం అని ఓదారుస్తూ ఉంటే, హా కర్ణ కర్ణ అని ఏడుస్తూ దుర్యోధనుడు వెనక్కెడుతూ ఉంటే, ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఆ దృశ్యం ఎలా ఉందో తెలిసిన, ఆనాడు జోదంలో ఓడిపోయి అడవికెడుతున్న పాండవుల వేదనకి 1000 రెట్లు వేదన, చేసిన పాపం ఈనాడు వాళ్ళు ఎలా అనుభవించినట్టుంది. కర్ణుడు చావుతోటే యుద్ధం అయిపోయినట్టే పాండవులు ఆనందిస్తున్నారు. ఆ సమయంలో కృష్ణార్జునులు తమ శరీరం మీద ఉన్నటువంటి కర్ణుడి బాణాలు పీక్కుంటూ ధర్మరాజు దగ్గరికి వెళ్ళి పాదానికి నమస్కరించి, నీవేమన్నావు, కర్ణుడిని చంపాకే నీ దగ్గరికి రమ్మన్నావు, ఇదిగో నీ తమ్ముడు కర్ణుడిని చంపి వచ్చాడనగానే ధర్మరాజు ఆనందంతో కౌగిలించుకుని, కృష్ణ ఇదంతా నీ అనుగ్రహం, కానీ నాకెందుకో ఇప్పుడు యుద్ధభూమికి వెళ్ళాలనుంది. ఆ దుర్మార్గుడి తలకాయ, వాడి కొడుకులు తలకాయలు చూస్తే కానీ నేను నిద్రపోనని అడిగిన ధర్మరాజు గారికి అంత బాధ కలిగిందనమాట. అప్పుడు కృష్ణుడు ఆయన వెంటబెట్టి కడుతూ, ఇదిగో చూడు, యుద్ధభూమిలో కర్ణుడి యొక్క కొడుకుల్ని, కర్ణుడిని అనగానే ఆ తలకాయ, ఆ శరీరం బాగా చూసుకుని ఆనందపడిపోయి, నేను మళ్ళీ బతికినట్టే, ఇక నాకు రాజ్యం వచ్చింది అనగానే కృష్ణుడు మళ్ళీ అన్నాడు తెలుసా, భువనములన్నీయు ఒక్కట గవిసియు కర్ణు పరిమార్పగా నోపుని భూధవ భవధీయ క్రోధాగ్ని విహతుడై క్రాలిగా కనిక్కంబరయన్. ఓ ధర్మరాజ మహారాజా, ఈ 3 లోకాలు ఏకమైన కర్ణుడిని అంత తేలిగ్గా చంపలేరు. ఇవాళ వాడు ఎలా తెచ్చాడో తెలుసా, నీ తమ్ముడి బలం అనుకోకు, కేవలం నిన్ను బాధ పెట్టి నిన్ను తిట్టాడు, భవదీయ క్రోధాగ్ని విహతుడై క్రాగిగా కనిక్కంబరయన్ అన్నాడండి. ఇది నీకు కోపం తెప్పించాడు, ఒక ధర్మాత్ముడిని తిట్టాడు, ఆ ధర్మమూర్తిని బాధ పెట్టిన పాపం వల్ల నీ క్రోధమనే అగ్నితో చచ్చాడు తప్ప ఇది నా పరాక్రమో నీ తమ్ముడి పరాక్రమో కానీ నిజం కూడానండి. ధర్మరాజు గారు శపించాడంతే చచ్చిపోయాడంతే, లేకపోతే అంత పూర్వంగా చావలేదు వాడు. ఇది నీ క్రోధ అగ్ని అనగానే ధర్మరాజు అన్నాడు, మహాత్మా అంత మాట నాకు, మాకు ఆశ్చర్యమేమున్నది యుద్ధంలో విజయం రావడంలో, మాకు యుద్ధంలో విజయం వస్తుందంటే ఆశ్చర్యమేమున్నది. నైతచిత్రం మహాబాహో యుష్మద్బుద్ధి ప్రసాదజం ప్రగృహ్యాచకురు శ్రేష్ఠ సాంగదం దక్షిణం భుజం. మాకు కుడి చెయ్యి నువ్వు, నువ్వు కుడి చేతిగా మాకు ఉండి మమ్మల్ని రక్షిస్తున్నావు. ఈ లోకంలో నీ వంటి పరమాత్ముడు ఒక సామాన్యుడికి కుడి చెయ్యిలా పక్క నుండి రక్షణ కల్పిస్తూ ఉంటే యుద్ధరంగంలో కాదు అన్ని రంగాల్లోనూ విజయం లభిస్తుంది. నీ బుద్ధి వల్ల, నీ ప్రసాదం వల్ల, నీ కటాక్షం వల్ల మేము బతుకుతున్నాం తప్ప, లేక మాకు శక్తి ఎక్కడున్నది, లేక బలం ఎక్కడున్నది, ధైర్యం ఎక్కడున్నది, అన్నీ నీ అనుగ్రహమే. ఇక్కడ మళ్ళీ ఒక మాట అన్నాడండి, సంస్కృత శ్లోకం మీకు చెప్పానే దాని అనువాదం చెబుతాను ఇప్పుడు. తిక్కన గారు రాశారు, అఖిల రక్షకుండవవు నీకు భక్తులమైన మమ్ము కాచుటరదే, తలప భయము నివ్వగయును బాసి నా కంటికి నుదురవచ్చునేడు నేరజాక్ష. ఎంత మాట్లాడండి, అఖిల రక్షకుడివి, సమస్త లోకాల్ని రక్షించే మహాత్ముడివి, పొండరీకాక్షుడివి, నువ్వు మమ్మల్ని కాపాడుతూ ఉంటే యుద్ధంలో విజయం రావడం అరుదా, ఆశ్చర్యమా? నీ రక్షణలో ఉన్నవాడికి ఎప్పుడూ వస్తుంది విజయం. అర్జునుడికి విజయుడనే పేరు కేవలం నీ అనుగ్రహంతో వచ్చింది. మాకు ఈ రోజుతో అన్ని భయాలు తొలగిపోయాయి. వీడు బతికున్నంతవరకు నాకు లోపల అంతో ఎంతో భీతి ఉంది, ఆ భీతి పోయింది, ఆనందం వచ్చింది, ఈరోజు హాయిగా నిద్రపోతానన్నాడు ఆయన. ఈరోజు దర్జాగా నిద్రపోతాను నేను అని ఆ తర్వాత అందరినీ వెంట పెట్టుకుని వెనక్కి వస్తూ ఉంటే చూసేవాళ్ళందరూ పొంగిపోయారు. ఇక్కడ గొప్ప మాట చెప్పాడండోయ్ సంజయుడు, ఏమన్నాడో తెలుసిన మహారాజా, దేవతలు అన్న మాట నీకు చెబుతున్నాను మీరు, ఇది నిజానికి యుద్ధం కాదు, ఒక యజ్ఞం. అన్నల్లుడు భాస్కరుండును సుధాంసుడు అధ్వర సంప్రవర్తకుల్ వినుము నరేంద్ర ఈ క్రతువు విష్ణుమయంబు ఇది నిర్వహించిరి అర్జునుడును కర్ణుడు సమర రూపమునన్ తగనీ ప్రబంధమింపొనర పఠించిన వినిన వందునరు చిరసౌఖ్య సంపదల్. ఆకాశంలో దేవతలు అన్నమాట నీకు వినిపిస్తున్నాను విను ధృతరాష్ట్ర. ఒక యజ్ఞం దేవతలు భూలోకంలో నిర్వహించారు. ఆ యజ్ఞం యుద్ధ రూపంలో ఉన్న యజ్ఞం. నిజానికి యుద్ధం కింద కనపడుతున్న ఇది ఒక యజ్ఞం. ఈ యజ్ఞానికి మూలం విష్ణువు, అందుకే ఇది విష్ణు యజ్ఞం, వైష్ణవ యాగం. ఈ క్రతువు విష్ణువయం. దీనిలో గూఢార్థం ఉన్నదట. కర్ణార్జునులు చేసిన యుద్ధం మిగతా వాళ్ళ యుద్ధం లాంటిది కాదు, ఇది ఒక అద్భుతమైన విష్ణుమయమైన యజ్ఞం. యజ్ఞానికి నడిపేటటువంటి ఋత్విక్కులు ఉండాలిగా, అనల్లుడు అగ్నిహోత్రుడు, భాస్కరుండును సూర్యుడు, సుధాంసుడు చంద్రుడు. అంటే అర్థమైందా మీకు, రుద్రుడు విష్ణు యాగం చేశాడు శివుడు. శివుడికి మూడు కళ్ళు ఎవరు? ఒక ఆయన అనల్లుడు అగ్నిహోత్రుడు, మరొక ఆయన సూర్యుడు, మరొక ఆయన చంద్రుడు. అందుకే ఇక్కడ అగ్నిహోత్రుడు ఇచ్చిన గాంధీవం సూర్యుడి కొడుకు, ఈయన చంద్రుడి యొక్క వంశం వాడు, అవునా, చంద్రవంశం వాడు. ఈ ఇద్దరు కొట్టుకున్నారు. ఈ మూడు కళ్ళతో రుద్రుడు వైష్ణవ యాగం చేశాడు. ఈ యాగాన్ని అర్జునుడు కర్ణుడు యుద్ధ రూపంలో నిర్వహించారు. అందుకే ఈ కథ అత్యద్భుతమైన కథ, భారతానికి ఒక ప్రాణం. ఈ ప్రబంధాన్ని ఇంపొనర పఠించిన శ్రద్ధగా చదివినా వినినా విన్నా వందునరుంచర సౌఖ్య సంపదలు, ఆ రోజు నుంచి వాడు శాశ్వతంగా సకల సుఖాలు సంపదలు పొంది తీరుతారు అని దేవతలు చెప్పిన మాట నీకు వినిపిస్తున్నాను. నీకు కూడా కొడుకులు తెచ్చారనే బెంగక్కర్లా, భవిష్యత్తులో భగవంతుడు మోక్షం ఇస్తాడేమో, నిజంగా అలాగే ధృతరాష్ట్రుడికి ఆ యోగము పట్టిందనుకోండి అని చెప్పాడు. దీనితో కర్ణపర్వం పూర్తయిందనమాట, ఈ విధంగా కర్ణుడి యొక్క శిరస్సు పోవడంతో. ఇంకా 18వ రోజు యుద్ధం, రేపటిదంతా అద్భుతమైనటువంటి ఘట్టాలతో మళ్ళీ రేపు కలుసుకోవడానికి ముందు స్వస్తి చెప్పండి.